పోడూరు రాజ్యాల గారు స్వర్గస్థుల గారు, సత్యసాయిబాబా భక్తులు సుమారు ఓ 25 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. రాజ్యాల గారు 20 ఏళ్ళ నుంచో 30 ఏళ్ళ నుంచో అక్కడ ఉంటున్నారు, పుట్టపర్తిలో ఉంటున్నారు. ఎప్పుడైనా పోడూరు వస్తే జిన్నూరు వచ్చి నన్ను కూడా చూసి వెళ్తూ ఉండేవారు. రాజ్యాల గారు స్వర్గస్థుల గారు. మనుషులు పుడతా ఉంటారు, చనిపోతూ ఉంటారు. పుట్టివాళ్ళు పుడతా ఉంటారు, చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటారు. చనిపోయేవాళ్ళు చనిపోతూ ఉంటే పుట్టివాళ్ళు పుడతా ఉంటారు, సహజంలో. ఇది అసహజం కాదు, సహజం. రాజ్యాల గారు పుట్టపర్తిలో చనిపోవాలని ఉండేది ఆవిడకి. వాడికి చాలా భక్తి, రాజ్యాల గారికి చాలా భక్తి ఉంది. కానీ హైదరాబాద్లోనే చనిపోకుండా, పుట్టపర్తిలో చనిపోకుండా ట్రైన్లో చనిపోయారు. సరే, ఆవిడ దేహాన్ని తీసుకెళ్ళి అక్కడ సంస్కారం చేశారు, పుట్టపర్తిలో సంస్కారం చేశారు. దేహం యొక్క మరణం మనం చెప్పలేము. ఇద్దరు దొరలు ఉండేవారు అరుణాచలంలో. ఆ ఇద్దరు దొరలకి అరుణాచలంలో చనిపోవాలని వాళ్ళ ఉద్దేశం. చాలా కాలం అరుణాచలంలో ఉన్నారు ఇద్దరికి, ఇంగ్లాండ్. ఇప్పుడు భగవాన్ ఉన్నప్పటి నుంచి ఉన్నారు. భగవాన్ శరీరం విడిచిపెట్టాక కూడా వాళ్ళు అరుణాచలం విడిచిపెట్టారు లేదు, 17 ఏళ్ళు ఉన్నారు. తర్వాత 10 సంవత్సరాలు జీవించారు. ఒక ఆయన పేరు చాడ్విక్, ఒక ఆయన పేరు అజ్బార్న్ గారు. వాళ్ళకి లోపల ఉద్దేశం అరుణాచలంలో చనిపోవాలి. అజ్బార్న్ గారు జబ్బు చేస్తే నీకు అరుణాచలంలో వైద్యం సరిపోదు, బెంగళూరు తీసుకెళ్తామని బెంగళూరు తీసుకెళ్తే హాస్పిటల్లో బెంగళూరులో చనిపోయారు. చాడ్విక్ గారికి జబ్బు చేస్తే నీకు అరుణాచలం వైద్యం సరిపోదు, రాయవల్లూరు తీసుకెళ్తామని తీసుకెళ్తే రాయవల్లూరులో చచ్చిపోయారు. అంచేది అనుకునేది మనం, ఒకటి జరిగేది ఒకటి. అనుకునేది మన సంకల్పం, అనుకునేది దేవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అలా ఉన్నది భగవంతుడు ఒక్కడే, మనం లేవు. జీవుడు లేడు, జగత్తు లేదు, స్నేహాలు లేవు, విరోధాలు లేవు, ఇవన్నీ అబద్ధాలు. మనకు ఎవరితోటైనా స్నేహం ఉందనుకోండి, అది నిజం కాదు. ఎవరితోటైనా విరోధం ఉందనుకోండి, అది నిజం కాదు. నిజం వల్లే కనిపిస్తాయి కాబట్టి మనకు దుఃఖం వస్తుంది. స్నేహం ఉంటే ఇష్టం వస్తుంది, విరోధం ఉంటే అయిష్టం వస్తుంది. అవన్నీ నిజం కింద కనిపిస్తాయి మనకు. 100కి 100 రూపాయలు నిజం కాదు. ఆ 100కి 100 రూపాయలు స్నేహం నిజం కాదు, విరోధం నిజం కాదు, కానీ నిజం వరే కనిపిస్తాయి. అది మాయని మనకు తెలియదు. కృష్ణుడు నా మాయని ఎవరు జయించలేరని చాలాసార్లు చెప్పాడు గీతలో. నా అనుగ్రహం లేకుండా, నా దయ లేకుండా నా మాయని ఎవరు జయించలేరు అని భగవంతుడు చెప్పాడు. ఇది మాయ అంటే ఇదే. మనకు వచ్చే తలంపులనే నిజం కాదు. ఒకసారి ఉద్రేకం వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది, ఒకసారి కోరిక వస్తుంది, ఒకసారి భయం వస్తుంది, ఒకసారి అసూయ వస్తుంది, ఒకసారి ప్రేమ వస్తుంది, ఒకసారి ద్వేషం వస్తుంది. ఇవన్నీ మాయ, తలంపులన్నీ మాయ. మాయని మనకు తెలియదు. ఇది మాయని మనకు తెలిస్తే అందులోని పక్క రావటానికి చూస్తాం. నా మాయని ఎవరు జయించలేరని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కృష్ణుడు గొప్ప స్నేహపాత్రుడు. కృష్ణుల్లో మనం మెచ్చుకునేది ఏంటంటే చాలా స్నేహపాత్రం. కుచేలుడు ఈయన చిన్నప్పుడు చదువుకున్నారు. ఆ కుచేలుడిని, కుచేలుడి దారిద్ర్యం చూసి కుచేలుడి దారిద్ర్యంతో పోగొట్టాడు. కొంతమంది స్నేహం చేసినట్టు నటిస్తారు కానీ స్నేహపాత్రులుగా ఉంటారు, ఉడికే నటిస్తారు స్నేహం. కృష్ణుడు స్నేహపాత్రుడు. కుచేలుడి యొక్క, కుచేలుడిని ఆ దారిద్ర్యం పోగొట్టమని అడగలేదు. అయినా పరిస్థితి చూసి దారిద్ర్యం పోగొట్టాడు. అలాగే అర్జునుడి గురించి అనేక తన ఆడిన మాట చెప్పాడు. నన్ను నోటితో చెప్పిన మాటలే, ఆ నోటితో చెప్పిన మాటలే వదులుకున్నాడు. అతనికి అగౌరవం వస్తుంది. మన నోటితో చెప్పిన మాటలు ఒకసారి మనం పోషించుకోలేదే మనకు అగౌరవం వస్తుంది. అగౌరవానికైనా ఇష్టపడ్డాడు కానీ కృష్ణుడు అర్జునుడు రక్షించడానికి మట్టుకు మానడు. ఇది చెప్పాను చాలాసార్లు. కృష్ణుడు స్నేహపాత్రుడు. అలాగే రాముడు కూడా స్నేహపాత్రుడు. రాముడు స్నేహపాత్రుడు. ఆ ఏడో రోజున మూడో రోజున భీష్ముడు యుద్ధం చేస్తంటే అర్జునుడి గురించి ఆయన ఆయనకి దెబ్బలు తిన్నాడు కృష్ణుడు. భారత యుద్ధంలో అర్జునుడి మీద గురి పెట్టేది కొన్ని బాణాలు ఇచ్చి పేలిబడు ఆయనకి దెబ్బలు తిన్నాడు. మూడో రోజున ఏడో రోజున నాకు గుర్తులేదు భారత యుద్ధం 18 రోజులు జరిగింది. ఈ భీష్ముని విజృంభించి అనేక మంది సైన్యాన్ని పాండవ సైన్యాన్ని చంపేస్తున్నాడు. అలా భీష్ముడు కనుక యుద్ధం చేస్తూ సాయంత్రానికి పాండవులతో సహా సైన్యంతో వచ్చిపోతారు. అప్పుడు ఏనుగు మీద పోతనమాచ్యుడు రాస్తాడు, ఏనుగు మీద సింహం ఎలా లంఘిస్తుందో ఆడిన మాడి తత్తాడు కృష్ణుడని లోకం చెప్పుకుంటే చెప్పుకుంటున్నాడు. అర్జును రక్షించాలని చక్రం చేతి పుచ్చుకుని భీష్ముడి మీద కడతాడు. అప్పుడు అర్జునుడు అంటాడు, నీకు అగౌరవం వస్తున్నాను, నువ్వు చచ్చిపోయాక నేను గౌరవం చేసుకుంటాను, అధిష్ఠానం. అర్జునుడు అంటాడు, నువ్వు ఆడిన మాట తప్పుతున్నావు, నేను దేవుడికి చాలామంది పూజిస్తున్నాను, నీకు అగౌరవం వచ్చేస్తున్నానంటే నువ్వు చచ్చిపోయాక నాకు గౌరవం ఎందుకని, నాకు గౌరవం అక్కర్లేదు, ప్రతిష్ట అక్కర్లేదు, నీ నువ్వు నాకు స్నేహితుడు, చిన్నప్పటి నుంచి నాకు నీడలా ఉన్నావు, నేను రక్షించడం బాధ్యత. ఇప్పుడు నేను చక్రం పుచ్చుకోకపోతే సాయంత్రానికి మీ అన్నదమ్ములతో సహా పైగా భీష్ముడి స్వచ్ఛంద మరణం ఆయన ఎవడో చంపలేడు, ఆయన ఎవడో భగవంతుడిని తప్పించి ఆయన చంపడం ఎవడికి సాధ్యం కాదు. అప్పుడు చక్రం పుచ్చుకుని పోతరామాచ్యుడు భాగవతం రాస్తాడు. ఎలా రాస్తాడంటే ఏనుగు మీద సింహం ఎలా లంఘిస్తుందో చక్రం పుచ్చుకుని భీష్ముడిని పడకపోయాడు కృష్ణుడు. ఇదంతా అర్జున స్నేహం యొక్క ధర్మం. అలా రాముడు కూడా ఎవరికైనా మాట ఇస్తే, అలా సుగ్రీవుడికి మాట ఇచ్చాడు, సుగ్రీవుడిని రాజు చేశాడు, అలా విభీషణుడికి మాట ఇచ్చాడు, విభీషణుని లంకకు రాజు చేశాడు. తన నోటంలో మాట అంటే అలా రాముడు కూడా పోషించుకోడు అంచేతాలు అవతార పురుషుడు. రామకృష్ణ పరమహంస గారికి అన్న మాట పోషించకపోతే ఉద్రేకపడేవాడు. ఆయన మాటలన్నీ మహేంద్రనాథ్ గుప్త గారు రాశారు. ఆయన హై స్కూల్ హెడ్మాస్టర్ చేసేవాడు ఆ రోజుల్లో, పూర్వపు రోజుల్లో. రామకృష్ణ పరమహంస గారితో 15 సంవత్సరాల స్నేహం ఆయనకి. ఆయన దగ్గర కూర్చుని ప్రతి మాట రాసేవారు. అలా అదే రామకృష్ణ కళామృతం అది. అయితే అది పుస్తకాల కింద ప్రింట్ చేయడానికి ఆయన రాసు నేను తరించడానికి రాసుకున్నానని చెప్పాడు. అది రాసుకుని ఇంటికెళ్ళి చూసుకున్నాడు. సరసంగా హై స్కూల్ సాయంత్రం 5 గంటలకు విడిచిపెట్టేస్తారు. ఈయన రోజున మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి కూర్చున్నాడు మహేంద్రనాథ్ గారు. ఏమయ్యా నువ్వు ఎడ్మిషన్ చేస్తున్నావు, 5 గంటకి కదా బడి విడిచిపెట్టి 2 గంటకి నా దగ్గరికి ఎందుకు కూర్చున్నావు అని అడిగాడు రామకృష్ణ. నీకు మా స్కూల్ యజమాని వచ్చాడండి, ఆయన పేరు విద్యాసాగరుడు, ఆయన పేరు విద్యాసాగరుడు, ఆయన కొంచెం చదువు ఉంది, ఆయనకి ధనం కూడా ఉంది. ఆయన 5-6 హై స్కూళ్ళు కట్టించారు కలకత్తాలో. అయితే అది మా స్కూల్ యజమాని, మా స్కూల్ పెత్తనం చేసి ఆయన వచ్చారు, ఆయన చూసి వెళ్ళారు. మా స్కూల్ యజమాని ఎప్పుడైతే వచ్చారో ఆయన గౌరవం కోసం పూట సెలవు ఇచ్చేస్తూ ఉంటామండి, ఆయన చదివి మధ్యాహ్నం సెలవు ఇచ్చేసాను, స్కూల్ మానేసి రాలేదని. మీ స్కూల్ యజమాని ఎవడో అన్నాడు రామకృష్ణ. వాడు విద్యాసాగరుడు అన్నాడు. వాడు విద్యాసాగరుడా అవిద్యాసాగరుడా అన్నాడండి రామకృష్ణ. మీ స్కూల్ యజమాని ఎవడన్నాడు, ఎవరండి రామకృష్ణుడు అంటే మా స్కూల్ యజమాని విద్యాసాగరుడు అన్నాడు. కలకత్తాలో చాలా పేరున్నాయన రామకృష్ణ. ఇటువంటి విషయాల్లో రమణ మహర్షి గారు మౌనంగా ఉంటారు. రామకృష్ణుడు అన్నాడు, మీ స్కూల్ యజమాని ఉన్నాడు, పెత్తం ధర ఉన్నాడు, విద్యాసాగరుడా అవిద్యాసాగరుడు అన్నాడు. ఏంటండి అలా మాట్లాడుతున్నారు, మా వాండర్ గారు అన్నాడు. ఎవరు? మహేంద్రనాథ్ గుప్త. నా కలకత్తాలో మీ స్కూల్ యజమాని 2 సార్లు కనిపించాడు. ఎవరండి? పరమహంస గారు మిమ్మల్ని చూడటానికి దక్షిణేశ్వరం బస్టాండ్ 2 సార్లు చెప్పాడు, 2 సార్లు రాలేదు. ఆయన ఉద్దేశం ఏమనుకుంటున్నాడంటే ఆయన ధనవంతుడని, అది ఏదో ఆయనకు బాగా చదువు ఉందని, నేనేదో పేద బ్రాహ్మణుడు అనుకుంటున్నాను. 2 సార్లు అన్నాడు, 2 సార్లు రాలేదు. వాడు విద్యాసాగరుడు కాదు, అవిద్యాసాగరుడు అన్నాడు. సర్వసాధారణంగా ఈ పండితులకు ఒకళ్ళకి ధనవంతులకు ఒకళ్ళకి లోపల గర్వం ఉంటుంది, పైకి నటిస్తారు గర్వం లేనట్టు. పాండిత్యం ఉన్న వాళ్ళకి గర్వం ఉంటుంది, చాలామందికి ధనవంతులకి గర్వం ఉంటుంది. నీ నీవుడు ఆడు విద్యాసాగరుడు అంటున్నావుగా, ఆడు అవిద్యాసాగరుడు, అసత్య సాగరుడు అంటే రామకృష్ణ. అంటే మాట మాట పోషించుకోలేదన్నాడు, అది విద్యాసాగరుడు కాదు, అవిద్యాసాగరుడు, అసత్య సాగరుడు. అప్పుడు మహేంద్రనాథ్ గుప్త అంటాడండి, ఆయన కలకత్తాలో చాలా గౌరవం ఉందన్న మా యజమాని గారికి, పైసలు ఉన్నాయండి పాండిచ్చవద్దన్నా అంటాడు. ఇవన్నీ మీకు మీ యజమాని గారు చెప్పి 3 రోజులు ముచ్చట. అపూర్వం, ఇక్కడ రామకృష్ణుడు చెప్తాడు ఆయనకి డబ్బు ఉండొచ్చు, పాండిత్యం ఉండొచ్చు, కలకత్తాలో గౌరవం ఉండొచ్చు, కానీ 3 రోజులు ముచ్చట. ఇలా డబ్బు ఉన్న వాళ్ళు చాలామందిని చూశాం, పండితులను అందరిని చాలామందిని చూశాం, తర్వాత గౌరవాలు చాలామందిని చూసి ఇలా ఇటువంటి గౌరవాలు పొందిన వాళ్ళు, గౌరవం 3 రోజులు ముచ్చట, పదవి 3 రోజులు ముచ్చట, డబ్బు 3 రోజులు ముచ్చట, పాండిత్యం 3 రోజులు ముచ్చట, అలా అని చెప్పు మీ అధికారితోటి. ఇలా రామకృష్ణుడు అన్నాడని చెప్పి అన్నీ 3 రోజులు ముచ్చట్లను. వాడు నన్ను చూడకపోతే నాకు వచ్చిన నష్టం ఏమి లేదు. అప్పుడు చెప్పి మహేంద్రనాథ్, మీరు పండితులతో ఎక్కువ స్నేహం చేయండి, సత్పురుషులతో సాధువులతో స్నేహం చేయండి అంటాడు రామకృష్ణ. మహేంద్రనాథ్, మీరు పండితులతో మాట్లాడితే మాట్లాడితే ఎప్పుడైనా కనిపిస్తే మాట్లాడుకోవచ్చు, మీరు బాగున్నారంటే మీరు బాగున్నారనుకుంటే, పండితులతో ఎక్కువ స్నేహం చేయొద్దు మీరు, పెంచదండి వాళ్ళకి లోపల అంత గర్వమే. ఏదో బాగా ఉపనిషత్తులు చదివి అవి చదివి పొడి పొడి మాటలు చెప్తూ ఉంటారు. సత్పురుషులతో స్నేహం చేయండి, సాధువులతో స్నేహం చేయండి, బుద్ధిమంతులతో స్నేహం చేయండి, మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది, భగవంతుడి జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు ఒక అప్పుడు చెప్తాడు రామకృష్ణుడు, భగవంతుడు ఒక్కడే నిజం, జీవుడు నిజం కాదు, జగత్తు నిజం కాదు, ధనం నిజం కాదు, గౌరవం నిజం కాదు, అధికారం నిజం కాదు, మీకు ఎన్నున్నా 3 రోజులు ముచ్చటే, ఇది నువ్వు గుర్తుపెట్టుకో మహేంద్రనాథ్ గుప్త. మీకు మీకు ఉంటే వ్యవహారాలు చూసుకోండి, నేను వెగ్మాస్ చేస్తున్నావు, ఆయన ఏమో స్కూల్ పెట్టున్నారు, మీ గొడవలు మీరు చూసుకోను. మీ యజమాని అసత్యవాది, విద్యాసాగరుడు కదా అవిద్యాసాగరుడు. తర్వాత మనం కూడా ఏదైనా ముద్రేకంగా ఏదైనా పని చేస్తామనుకోండి అనుకోండి, మాట ఏదైనా కోరికతో ఏదైనా పని చేస్తాం అనుకోండి, లేదా చిరాగ్గా చేస్తాం అనుకోండి అనుకోండి మాట, మనం చేసిన పనులకు మనం మనమే దుఃఖపడాలి. ఎవరితోటైనా ముద్రేకంగా మాట్లాడతాం అనుకోండి, లేదా చిరాగ్గా మాట్లాడతాం అనుకోండి, కోపంగా మాట్లాడతాం అనుకోండి, ఇవన్నీ మనం ఎవరి గురించి అంటున్నాం వాళ్ళకి దుఃఖం రాదు, మళ్ళీ మనకే దుఃఖం వస్తుంది. ఇప్పుడు మీ మీద ఏదైనా కోపంగా మాట్లాడేస్తానుకోండి, ఈ కోపం అనేది కూడా దురద, దురద అయితే మంట వస్తుంది. తర్వాత ఇలా మాట్లాడేయాలంటే దుఃఖం, ఎవడైతే మాట్లాడే వాడికి దుఃఖం వస్తుంది. అలాగే మనం ఉద్రేకంగా ఏదైనా పని చేస్తాం అనుకున్నాడు, ఉద్రేకంగా పని చేసేవాడే మళ్ళీ ఆ దుఃఖం మళ్ళీ వాడే పొందాలి, ఆ దుఃఖం వాడే పొందాలి. అంచేత ఈ జీవుడు నిజం కాదు, మనస్సు నిజం కాదు, లోకం నిజం కాదు, నిజం వల్ల ఊరికే భగవంతుడు ఒక్కడే నిజం. ఇది గుర్తుపెట్టుకోండి. కృష్ణుడు భగవద్గీతలో 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు, నీకు జ్ఞానం కావాలంటే 3 వదులుకోండి అని చెప్పాడు, సంపాదించడం కాదు వదులుకోండి అని చెప్పాడు. ఒకటి రాగద్వేషాలు. మనం మనుషులను చూస్తే ఇష్టపడతాం లేకపోతే అయిష్టపడతాం, ఒకళ్ళు ప్రేమగా మాట్లాడతాం, ఒకళ్ళు చూసి రోతపడతాం, అవి తగ్గించుకోండి అని చెప్తాడు. మీకు భగవంతుడు కావాలంటే ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోండి. ఏం చేయాలి దానివల్ల ఏమవుతుందంటే, ఇష్టాలు అయిష్టాల వల్ల మీకు వచ్చిన ప్రమాదం ఏంటంటే, ఈ మనసు బాహ్యమతానికి వచ్చేస్తుంది. ఒక మనిషి నిజంగా చెడ్డవాడు అనుకోండి, ఆడైతే చెడ్డవాడైతే ఆడు గొడవాడు కదులేండి, ఆడు చెడ్డవాడు చెడ్డవాడు అని మీరు అనుకోకండి, దానివల్ల మీ మనస్సు పాడదు. నేను ఒక మాట చెప్తాను మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ దేవుడు భక్తులైనా మాకు ఇష్టమే, రాముడు భక్తులు అవ్వచ్చు, కృష్ణుడు మీరు యేసుక్రీస్తు భక్తులు అవ్వచ్చు, లేకపోతే ఇంకో మహమ్మది భక్తులు అవ్వచ్చు, ఎవరి భక్తులైనా నాకు ఇష్టమే, కానీ ఒకటి, మీ మనస్సును మీరు బాగు చేసుకోండి. మిమ్మల్ని అందరినీ ఏదో రమణ మహర్షి గారికి, రామకృష్ణ పరమహంస గారికి కట్టాడికి దోణ కట్టేసినట్టు అలా మిమ్మల్ని కట్టడం మాకు ఉద్దేశమే కాదు. ఎప్పుడు మీ ఆ మాట అలా చెప్పలేదు. మీ మనస్సును బాగు చేసుకున్నారు. ఇప్పుడు మనకి వాతావరణ కాలుష్యం ఉందనుకోండి, జ్వరాలు ఎక్కువ వచ్చేస్తుంది. నీటి కాలుష్యం ఉందనుకోండి, కలరాలు వచ్చేస్తుంది. అయితే మంచి భావాలతోటి, మంచి భావాలు లేని వాళ్ళతో సహవాసం చేస్తాం అనుకోండి, భావ కాలుష్యం వచ్చేస్తుంది. ఆ కలరా తగ్గిపోతుందా? నీకు అర్థమవుతుందా? చెడ్డ నీళ్ళు తాగితే కలరా వస్తే వైద్యం చేయించుకుంటే తగ్గిపోతుంది. వాతావరణం బాగుపోతే జ్వరాలు వస్తే వైద్యం చేసుకుని తగ్గిపోతుంది. చెడ్డ భావాలను వెళ్తాడు కనుక చేస్తే మనకు భావ కాలుష్యం వస్తుంది. అంటే మనకున్న మంచి భావాలన్నీ పోతాయంటే చెడ్డ భావాలు వచ్చేస్తాయి. ఈ భావ కాలుష్యం వల్ల మీకు తెలియటం లేదు, అజాగ్రత్తగా ఉంటున్నారు. కొన్ని వందల జన్మలు వస్తాయి. ఇప్పుడు ఎందుకంటే రాజేలు గారి గురించి, రాజేలు గారు స్వర్గస్థులయ్యారు, చాడ్విక్ గారు ఎవరైనా సరే చాడ్విక్ అనసూయమ్మ గారు స్వర్గస్థులయ్యారు. అనసూయమ్మ గారు అంటే బ్రాహ్మలు, అనసూయమ్మ గారు సరిగా. మరి ఆవిడేమో పుట్టపర్తిలో చనిపోలేదు రాజాలు గారు. అనసూయమ్మ గారు అరుణాచలంలో చనిపోలేదు. ఇంకెవరండి? చాడ్విక్ గారు అరుణాచలంలో చనిపోలేదు. ఆల్బర్న్ గారు, ఈ ఒక్క మాట మీకు చెప్తాను, ఇక్కడ చనిపోవాలి, అక్కడ చనిపోవాలి, ఇది ఇక్కడ సాధించాలి, అక్కడ సాధించాలి, ఇక్కడ చనిపోవాలి, అక్కడ చనిపోవాలి, ఇది సాధించాలి, అది సాధించాలి, ఇవన్నీ చేసి మనలో ఉన్నటువంటి మనలో ఏనైనా అంటే అసత్యమైన ఈ అసత్యమైన నేను, ఈ అబద్ధమైన నేను, మనకు ఐశాన్ని తీసుకొచ్చి నేను కక్కు కంట ముందు. ఇంకా కక్కు మనకి ఏదైనా వికారంగా ఉందనుకున్న కక్కు లేట్ అవుతుంది. ఈ అబద్ధమైన నేను తొందరగా బయటకు వచ్చి మనలో రెండు నేను, సత్యమైన నేను, మనకు ఆనందాన్ని ఇచ్చే నేను హృదయంలో ఉంది. ఈ తలకాయలో ఉన్నది ఏంటంటే అసత్యమే నేను, దుఃఖాన్ని ఇచ్చి నేను. ఈ నేను ఏం చేస్తుంది? నేను వాడన దూసుకుని వచ్చేస్తున్నాడు. ఆడే జీవుడు, ఆడే ఇక్కడ ఉన్నవాడు దేవుడు, ఇక్కడ ఉన్నవాడు దేవుడు నేను, ఇక్కడ ఉన్నవాడు జీవుడు నేను. వీడు రాడు, వీడు అక్కడ ఉంటాడు, ఆడు వీడు దూసుకుని వచ్చేస్తా ఉంటాడు. ఇప్పుడు మీరు ఎవరైనా మంచి పని చేశారు, నేనే చేశానని అంటాడు. నీకు అర్థం వచ్చింది? ఆడు దూసుకుని వచ్చేస్తాడు, కక్కు గంట ముందు వచ్చేస్తాడు. వాడే మన కొంప ముంచేస్తాడు. మనలో ఉన్న దొంగనేనే మన కొంప ముంచేస్తాడు. మీకు ఈ నేను పోవాలి పోవాలంటే ఆడు పోడు, ఎంతో సాధన ఉండాలి. ఆడు కొన్ని వేలు జన్మల నుంచి మన కూడా ఉంటున్నాడు, పైగా ఆయన పోషిస్తున్నాం మనం, ఆయన ముస్తాబు చేస్తాం. నేను ఎక్కడ చనిపోవాలి, అక్కడ చనిపోవాలని అని ఏదో ఒకటి అనుకుంటాం కదా. అంటే మనకి శరణాగతి లేదు, అనుకోవటంలో పొరపాటు లేదు. కానీ శరణాగతి ఎక్కడ చనిపోవాలో మన ఇష్టం కాదు, మన సంకల్పం కాదు, నెరవేరేది ఈశ్వర సంకల్పం. అనుకోవటంలో పొరపాటు లేదు, అనుకునేది దేవ సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. కొంతమంది కాశీలో చనిపోవాలని వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి 10 రోజులు చూసొద్దామని వస్తే ఇంటికాడ చనిపోయేవాడు ఉన్నారు. అనుకున్నది మన సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. ఇంకొక మాట చెప్తాను, మీరు దృష్టిలో పెట్టుకున్నారు. ఈ మాయ నేను అంటే అసత్యమే నేను, ఫాల్స్ అయ్యి ఈ మనం ఏదైతే నేను అనుకుంటున్నామో మన పునర్జన్మల కారణాలు, మన పునర్జన్మలకి కారణాలు, మన దుఃఖానికి కారణాలు, మన అశాంతికి కారణాలు. ఈ నేనే నరకం. ఈ నేనని ఎవడైతే యేసుక్రీస్తుని సిలువేశారు, అలాగైతే ఈ నేనని ఎవడైతే దొంగనైనా ఎవడైతే సిలువేశాడో అప్పుడు వాడు జీవుడు, దేవుడు అవుతాడు. కానీ మనకి నేను పోదు, ఊరికే విచారణ చేస్తే పోదు. విచారణ చేయటం మంచిది, విచారణ చేస్తే పోదు. ఈ సాధకులు మనం ఏం చేయాలంటే లెక్కలు నేర్చుకుంటున్నాం, ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, పాండిత్యం నేర్చుకుంటున్నాం, అధికారం సంపాదిస్తున్నాం, ఏదో గౌరవాలు సంపాదిస్తాం, కానీ మన మనస్సును మనం బాగు చేసుకోవాలనే బుద్ధి మనలో ఎంతమందికి ఉంది? వైద్యం నేర్చుకుంటున్నాం, ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నాం, వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. అయితే మన మనస్సును మనం బాగు చేసుకుందామనే బుద్ధి మనలో ఎంతమంది? లోకం మాట వదిలేదు. ఎంతమంది మన మన మనస్సును మనం బాగు చేసుకో, మన మనస్సును మనం బాగు చేసుకోవడానికి సాధన, అంతకే సాధన. మనం ఏం చేద్దంటే, మన డబ్బు కానీ, మన విద్య కానీ, మన పాండిత్యం కానీ, మన గౌరవాలు కానీ, మన పదవులు కానీ, మన ఏమీ రావు మనకు కూడా, మన మనస్సు మనకు కూడా వస్తుంది. దాన్ని బాగు చేసుకోవడానికి ఏమీ ప్రయత్నం చేయటం లేదు. ఇప్పుడు ప్రశాంతంగా వినండి, మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి. మనం ఏదైనా మాట్లాడాము అనుకోండి, అది దేహం ఏదైనా తలంపుతో మాట్లాడుతున్నామో అంశండి మాట్లాడుతున్నాం, చేతుడ పనిచేసామనుకున్నాం, అది దేహమునైనా తలంపుతో పని చేస్తున్నామా, అదే భగవంతుడి ప్రీతి కోసం చేస్తున్నాం? ఏమండి, మనం ఒక మాట మాట్లాడితే, ఒక పని చేస్తాంటే, ఏ పని చేసినా, ఏ మాట్లాడినా, ఏ తలంపు వచ్చినా మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళాక, దేహము నేను అనుకునే చేస్తాం. ఇంకా ఎవరిదైనా ఎలా పోతుంది? ఇంకా పోదు. మీరు భగవద్గీత చదివినా పోదు, ఉపనిషత్తులు చదివినా పోదు, 100 PhDలు తీసుకున్నా పోదు. అదే రామకృష్ణుడు చెప్పాడు, మీరు చేసే సహవాసం పండితులతో కాదు, సాధువులతోటి, సత్పురుషులతోటి, సహృదయంతో సహవాసం చేయి, బాగుపడతాను మహేంద్ర. మీరు ప్రశాంతంగా ఒంటరిగా ఏకాంత వాసంగా కూర్చుని ఆలోచించడం, మనం దేహాభిమానం పెరిగే పనులు చేస్తున్నాం, దేహాభిమానం పెరిగే మాటలు మాట్లాడుతున్నాం, దేహాభిమానం పెరిగే ఆలోచనలు చేస్తున్నాం, ఇంకా దేహబుద్ధి ఎలా పోతుంది? పోదు. భగవద్గీత చదివినా పోదు, ఉపనిషత్తులే చదివినా పోదు, బైబిల్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అప్పగించి అప్పగించేసిన పైగా చేసిన పోదు. అసలు నీ మనసులో ఏం జరుగుతాను? నీ మనసును బాగు చేసుకోవడానికి నువ్వు చేసే కృషి ఏంటి? పాచి పాములతోటి మహేంద్ర, పాచి పాములతోటి ఎంత జాగ్రత్తగా ఉంటావో, అబద్ధాలు చెప్పే వాళ్ళతో కూడా అంత జాగ్రత్తగా ఉండాలంటే. కొంతమందికి అబద్ధాలు చెప్పడం పని, కాచు పాములతోటి ఎంత జాగ్రత్తగా ఉంటారో, అబద్ధాలు చెప్పేవాళ్ళతో కూడా నువ్వు అంత జాగ్రత్తగా ఉండంటాడు. ఇప్పుడు తాచి పని ఇక్కడికి వచ్చిందనుకోండి, ఆ చుట్టుపక్కల మనం ఉండవు. అబద్ధాలు చెప్పేవాళ్ళతో కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండి, అది జాగ్రత్త. వాడి పండితులు అవ్వచ్చు, ధనవంతులు అవ్వచ్చు, ఎవడైనా సరే నువ్వు చేయవలసిన స్నేహం మహేన్ పండితులతోటి కాదు, సత్పురుషులతోటి, సాధు హృదయం కలవాళ్ళతో, సద్బుద్ధి కలవాళ్ళతో సహవాసం చేయి. నువ్వు బాగుపడాలంటే నీ మనసును బాగు చేసుకోవాలంట. అంటే ఇప్పుడు అంటే నేను పలానా చోట చనిపోవాలి అక్కడ, అంటే దేహబుద్ధి. నీ దేహం నువ్వు అనుకుంటున్నావు కాబట్టి పలానా చోట చనిపోవాలనుకుంటున్నా. అలా చాలామంది అనుకుంటారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అనుకుంటారు. ఈశ్వర సంకల్పం ఎక్కడ ఉంటే అక్కడ చనిపోతాం. ఈశ్వర సంకల్పం ఎక్కడ ఉంటే అక్కడ చనిపోతాం. అంటే దేహం నేను తలంపు వల్లే ఇవన్నీ వస్తున్నాయి. ఇంకోటి మర్చిపోకుండా, మీరు భగవంతుని తెలియకుండా మీరు పాలకుల్లో పుట్టలేదు, భగవంతుని తెలియకుండా మీరు జిన్నూరులో పుట్టలేదు. ఏ సంకల్ప నిమిత్తం, ఏ పని నిమిత్తం మీరు పాలకుల్లో పుట్టారో, జిన్నూరులో పుట్టారో, ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత, ఆయన భగవంతుడి సంకల్పం పూర్తి అయిపోయిన తర్వాత మీ శరీరాలను తీసిపోతాడు. ఎక్కడ తీసుకెళ్ళాలో ఆయన నిర్ణయిస్తాడు, ఇందులో కూడా నిర్ణయించటాను. ఉన్నది సత్యం, భగవంతుడు ఒక్కడే సత్యం, భగవంతుడు ఒక్కడే నిజం, జీవుడు అసత్యం, దేహం అసత్యం, లోకం అసత్యం. అయితే భగవంతుడి మీద మనకు గౌరవం లేదు, ఉన్నాడనే విశ్వాసం లేదు, ఒక ప్రేమ లేదు, భక్తి లేదు. నిజంగా మనకు ప్రేమ ఉందనుకోండి, తోటి మానవ కోటి మీద ప్రపంచమే కనిపించకుండా పోదు. ప్రేమ ఉన్నవాడికి, జ్ఞానం ఉన్నవాడికి లోకం ఎంత? జ్ఞానం ఉన్నవాడికి లోకం కనపడదు, ప్రేమ ఉన్నవాడికి లోకం కనపడదు. గౌరవాలు కనపడవు, అగౌరవాలు కనపడవు. రామకృష్ణుడు చెప్పాడు కాళీ మీద కాదు, నీ గౌరవాన్ని నువ్వు, నాకు గౌరవం అక్కర్లేదు, అగౌరవం అక్కర్లేదు, నీ గౌరవాన్ని నువ్వు తీసేసుకో, నీ అగౌరవాన్ని నువ్వు తీసేసుకో, నీ ధర్మాన్ని నువ్వు తీసేసుకో, నీ అధర్మాన్ని నువ్వు తీసేసుకో, అమ్మ నాకు జ్ఞాన ఆత్మజ్ఞానాన్ని ప్రసాదం. ఇవన్నీ లోకాలకు సంబంధించిన గౌరవాలు అగౌరవాలు, ధనం పేదరకం, ఇవన్నీ కూడా ఈ లోకానికి సంబంధించిన విషయాలు. లోకానికి సంబంధించిన నాకెందుకు, ఆ భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు ప్రసాదం. అప్పుడు కదా నేను తరించాను. తర్వాత మీ మనస్సును కూడా మీరు నమ్మకండి. ఇప్పుడు మనం భగవద్గీత చదువుతున్నాం అనుకో, ఇందాక మూడు మొక్కలు చెప్పాడని చెప్పాను, మర్చిపోయాను కదా. మూడు మొక్కలు చెప్పాడు మనకు జ్ఞానం కావాలంటే, రాగద్వేషాలు తగ్గించుకోండి. ఒకటే చెప్పి వదిలేశాను, మూడు చెప్పాడు. ఇష్టాలు తగ్గించుకోండి. దానికి కారణం ఎందుకు చెప్పాడంటే, మనకి ఇష్టం పెరుగుతుందనుకోండి, ఇష్టాలు అయిష్టాలు పెరుగుతున్నాయనుకోండి, మంచి చెయ్యాలనే బుద్ధి పోతుంది, మనకి ధర్మాన్ని ఆచరించాలనే బుద్ధి పోతుంది. ఇది ధర్మం, ఇది అధర్మం అని కూడా తెలియదు, మన కళ్ళకు కనపడదు. ఆ సద్బు ఇష్టాలు అయిష్టాలు పెరుగుతాయంటే సద్బుద్ధి చచ్చిపోతుంది, సద్బుద్ధి తగ్గిపోతుంది, ధర్మం పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, ధర్మాన్ని ఆచరించాలని బుద్ధి తగ్గిపోతుంది. ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోండి, మీరు పని చెయ్యండి, పని చేసుకోండి, మీ ఇంటికాడ పని చేసుకోండి, మీ ఇంటికాడ పని చేసుకోండి. మీ ఇంటికాడ పని రూపాయికి 10 పైసలు, మీ మనసులో రూపాయికి 10 పైసలు బాగా ఇంటికాడ పనులు చేసుకోవడానికి ఉపయోగించుకోండి, మిగతా 90 పైసలు భగవంతుడి పాదాలను పట్టుకోవడానికి ఉపయోగించుకోండి. మన మనస్సు డబ్బు అంటే 10 పైసలు 90 పైసలు అని డబ్బు అని కాదు, మీ మనస్సుని 10 పైసలు భాగం పెట్టండి, 90 పైసలు బాగానే పెట్టండి. 10 పైసలు బాగానే మీ ఇంటికాడ పనులు ఉంటాయి కదా, మనం స్నానం చేయాలి, అన్నం తినాలి, మన ఇంటికాడ పని చూసుకోవాలి కదా. ఇంటికాడ పని మీకు వ్యవసాయం ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, మీ పని మీరు చూసుకోండి. 10 పైసలు భాగం మీ మనస్సును భగవంతుడికి, అదే మీ పని ఇంటికాడ పని చూసుకోండి. ఏం చేసి శరీరం చచ్చిపోయేవారికి ఏదో తినాలి కదా, అది చూసుకోండి. మిగతా 90 పైసలు భగవంతుని తెలుసుకోవటానికి ఇవ్వండి మీ మనస్సును. తర్వాత మీరు ఇంటికాడ చేసే పని కూడా చేసుకోవచ్చు, ఆసక్తి లేకుండా చేసుకోండి. మీకు అర్థమవుతుందా? ఆసక్తి కనుక ఉంటే ఈ ఆసక్తి అహంభావాన్ని పెంచేస్తుంది, అజ్ఞానాన్ని పెంచేస్తుంది. సంఘరహితుడిగా ఉండాలి నువ్వు, గీతలో కృష్ణుడు చెప్తాడు నువ్వు ఎలా ఉండాలి, సంఘరహితుడిగా ఉండాలి. అంటే మీ పని అది మీరు నిశ్శబ్దంగా చేసుకోండి, నిర్మలంగా చేసుకోండి, నిశ్చలంగా చేసుకోండి, కానీ ఆసక్తి లేకుండా చేసుకో. వచ్చేది ఏదో వస్తుంది, రానిది ఏదో రాదు. మీరు ఆసక్తి పెట్టుకుంటే ఎక్కువ వచ్చేది, ఆసక్తి లేకపోతే తక్కువ రాదు. అది భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలాగొస్తుంది. ఈ లోపల మీరు ఆసక్తి పెట్టుకుంటే ఈ దొంగనేని పెరిగిపోతుంది, అబద్ధమైనది పెరిగిపోతుంది, అంటే అసత్యమైనది పెరిగిపోతుంది, సత్యమైనది కుంగిపోతుంది. ఈ అసత్యమైన నేను, సత్యమైన నేను ఒకటి ఉంది కదా, ఆయన పైకి రానివ్వదు, ఎంతసేపు తొక్కేయాలని చూస్తుంది. ఈ అసత్యమైన నేను ఇచ్చిపెట్టుకోవడమే సాధన. ఇప్పుడు చూడండి, ప్రతి వాడికి నేను 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 ముందు వచ్చేస్తాను, మనం ఆపు చేసుకుందాను, ముందు వచ్చేస్తాం. కక్కు రావటానికి 2 నిమిషాలు ఆలస్యం అవుతుంది. ఆ నేను నేను ఏదైతే ముందుకు వచ్చేస్తాం దాన్ని పోగొట్టుకోవాలనే కనీసం అది కూడా మీకు తెలియటం లేదండి. ఒకటి ఇష్టాయిష్టాలు తగ్గించుకోండి, ఇది ముందుకు రాకుండా చూసుకోండి, ఆసక్తి తగ్గించుకోండి. మీ పని మీరే చేసుకోండి, వచ్చేది ఏదో వస్తుంది, రాని ఏదో రాదు. వచ్చిందని పొంగిపోకండి. వచ్చిందని వచ్చిందని ఒకవేళ మీరు అనుకున్నదానికండి, ఏదైనా ఒక్క వచ్చింది అనుకోండి, పొంగిపోకండి. మీరు అనుకున్నదానికి తక్కువ వచ్చింది అనుకోండి, కుంగిపోకండి. అలా పొంగిపోవటం కుంగిపోవటం అనేది మీరు అలవాటు పడితే మీకు తెలియదు, మీకు గర్వం పెరిగిపోతుందని చెప్పాడు. ఇది ఒకటి జ్ఞాపకించుకోండి, పొంగిపోవటం అసత్యం, పొంగిపోవటం కుంగిపోవటం అసత్యం. అది అసత్యమని మనకు తెలియటం లేదు. ఇప్పుడు మనకి ఏదైనా పొంగు వస్తుంది అనుకోండి, అది అసత్యం. కుంగిపోతాం అనుకోండి, అది అసత్యం. ఇది అసత్యం, అది అసత్యం. చదివి చదివాక ల్యాబ్లు వర్క్ చేయిస్తారు. అమెరికాలో కూడా వైద్యం తక్కువ చెప్తారు, ప్రాక్టికల్గా ఎక్కువ చేయిస్తారు. ఆపరేషన్ ఎలా చేయాలో అరగంటే చెప్తారు, కానీ చేసి చూపించేది గంట ఉంటుంది. ఇక్కడ మనం చదువు చెప్పేది ఒకటి, చదువు ఎక్కువ చెప్తారు, ప్రాక్టీస్ తక్కువ చేస్తారు. కృష్ణుడు చెప్పాడు, అభ్యాసం లేకుండా నీకు జ్ఞానం రాదు. నాకు ఇష్టాలు ఎక్కువ ఉన్నాయి, అయిష్టాలు ఎక్కువ ఉన్నాయి, నాకు జ్ఞానం ఎలా వస్తున్నాయని అలా కంగారు పడక అర్జున, నువ్వు అభ్యాసం చేస్తే అన్నీ పోతాయని చెప్పి. అసలు అభ్యాసం చేస్తే కదా మనం అభ్యాసం చేస్తే పోతాయి, కంగారు పడక దూకుడు తగ్గిపోతుంది అని చెప్పాడు. అసలు అభ్యాసం చేస్తే కదా మనం తర్వాత మీ మనస్సును నమ్మకండి. ఇప్పుడు ఏం చేద్దంటే, ప్రతి మనిషికి దేహ వాసన ఎక్కువ ఉంటుంది, లోక వాసన ఎక్కువ ఉంటుంది. ఇదే మాయ, దేహ వాసన లోక వాసన. లోక వాసన ఎక్కువ ఉన్నవాడికి లోకం కూడా, దేహ వాసన వచ్చేవాడికి ఆ దేహం నేను తలంపు తాలూకు తలంపులు వస్తూ ఉంటాను. ఈ దేహ వాసన లోక వాసన బట్టి మనకి తలంపులు వస్తాయి. మనసు అలా పనిచేస్తాను అని మన మనసు మనం నమ్మకోకూడదు. ఇప్పుడు మన మనసు ఏదో చెప్తుంది అనుకోండి, అనుకోండి భగవద్గీతలో భగవంతుడు ఇంకో రకంగా చెప్పాడు అనుకోండి, మన మనస్సు మనకు చెప్పేదానికి గీతలో భగవంతుడు చెప్పిన దానికి సంబంధం లేదనుకోండి, అనుకోండి మాట రాసుకు సంబంధం అయితే మన మనస్సులో గొడవ పక్కన పెట్టేసి ఆ భగవద్గీతలో భగవద్గీతలో చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే బాగుపడతాం. డోంట్ జడ్జ్ హిమ్, ప్లీజ్ అండర్స్టాండ్ హిమ్ అంటాడు గీత. నువ్వు కనిపించడం లేదా తీర్పులు చెప్పకు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక బాలగారు ఇచ్చి ఉంటారు, వీరు ఇచ్చి ఉంటారు, షావుకారు ఇచ్చి ఉంటాడు, ఎల్ల ఇచ్చి ఉంటాడు, పుల్ల ఇచ్చి ఉంటాడు, ఇలా ఎంతమంది తీర్పులు చెబుతావు? అసలు నీకే బుద్ధి లేనప్పుడు నువ్వు తీర్పులు చెబుతావా? నీవే బుద్ధి లేకుండా ఏడుస్తా అంటే నువ్వు ఎంతమంది తీర్పులు చెబుతావు? తీర్పులు చెప్పడం కాదు, సబ్జెక్ట్ అర్థం చేసుకోండి అంటాడు కృష్ణుడు. నువ్వేమైనా సుప్రీంకోర్టు జడ్జా ఏంటి, నువ్వు తీర్పులు చెబుతావంటే నీ బుద్ధే పాడు బుద్ధి. నీ పాడు బుద్ధి అలా పడి ఉండి సాధన చేసి బుద్ధి బాగు చేసుకోవడం మానేసి తీర్పులకు సిద్ధమవుతామంటే, ప్లీజ్ డోంట్ జడ్జ్ హిమ్, ప్లీజ్ అండర్స్టాండ్ హిమ్. ఎదుటి మనిషి మీద తీర్పులు తొందరగా చెప్పేకు, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు హైదరాబాద్ ఏదో సందర్భంలో మాట్లాడారు వినియోగదారుల దాంట్లో. అమెరికాలో ఇంగ్లాండ్లో ఏదైనా వస్తువు మనం కొనుక్కున్నాం అనుకోండి, ఏదో పలానా టైం చెప్పి పాడైపోతే వస్తువు పోతే తిరిగి మనకి వెళ్తే వస్తువు మనకి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చేస్తే మన డబ్బు మనకి ఇచ్చేస్తారు. ఆ వస్తువు గ్యారంటీ ఇస్తారు, మన ఇండియాలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వడు, ముందే చెప్పేస్తారట మళ్ళీ తిరిగి ఇచ్చేస్తే పుచ్చుకోవాలి. ఇంగ్లాండ్ స్టాండర్డ్ అది, అమెరికా స్టాండర్డ్ అది, ఇండియా స్టాండర్డ్ అని చెబుతూ ఆ మీటింగ్ సందర్భం లేకపోయినా ఓ మాట చెప్పారు. ప్రజల చేత సారా తాగించి, ప్రజల చేత కళ్ళు తాగించి, ఆ సారా మీద వచ్చిన డబ్బు పెట్టి గవర్నమెంట్ బతికితే అంటే ప్రజల్ని ఈ డబ్బు ఏం చేసుకుంటారు, ప్రజలందరూ పాడైపోయారు. సారా కొట్లు పెట్టి, కళ్ళు దుకాణాలు పెట్టి, వాటి మీద కోట్లాది రూపాయలు సంపాదించి ప్రజలను పాడు చేసిన తర్వాత ఈ డబ్బు గవర్నమెంట్ ఏం చేసుకుంటుంది? ప్రజలు పాడైపోయిన తర్వాత అక్కడ నుయ్యి తవ్వించాయి, ఇక్కడ గోడ కట్టించామని నుయ్యి వడకాలు గోడ కట్టాక మనుషులు అందరూ పాడైపోయాయి కదా. ప్రజలను పాడు చేసి వాళ్ళ డబ్బులు ఏం చేసుకుంటావు? ఎందుకు ఈ సారా దుకాణం ఎంత మంచి తాగిస్తారు? సరే, నీ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది సారా కుట్ల మీద, ఆ డబ్బు నువ్వు ఏం చేసుకుంటావు? ఎవరు ఉద్ధరిస్తావు డబ్బు పెట్టి? మనిషి చచ్చిపోయాక హాస్పిటల్ కడతారా? రామకృష్ణ అంటాడు, ఎవడ మనస్సు అయితే కళ్ళు కింద, కళ్ళు కుండ ఎలా ఉంటుందో, కళ్ళు కుండ ఎవడ మనస్సు అయితే కళ్ళు కుండ ఎలా ఉంటుందో, ఎవడ మనస్సు అయితే వాడికి ఎలా ఉందో వాడికి ఆత్మజ్ఞానం అంటాడు. కళ్ళు కుండ ఎలా ఉంటుందో అలా ఎవడ మనస్సు అయితే కళ్ళు కుండ ఉన్నట్టు ఎవడ మనస్సు అయితే ఉందో వాడికి ఆత్మజ్ఞానమా, దేవుడా, దెయ్యమా, వాడిక భగవద్ అనుభవం కలిగింది. అయితే మనం ఏం చేయాలంటే, గీతలో ఏదో మాట ఉందనుకోండి, మన మనస్సు దానికి సరిపోతాడు అనుకోండి, అప్పుడు మన మనస్సు నెమ్మదిగా నచ్చ చెప్పి, మన మనస్సుకి మనం నచ్చెప్పి పక్కన పెట్టేసి మన మనస్సు కృష్ణుడి మీద తీర్పులు చెప్పకూడదు. అది అర్థం చేసుకోవడానికి డోంట్ జడ్జ్ హిమ్, ప్లీజ్ అండర్స్టాండ్ హిమ్. నువ్వు దేహవాసం ఉంది, నీకు లోకవాసం ఉంది, శాస్త్రవాసం ఉంది, కృష్ణుడి మీద నువ్వు తీర్పుడు ఏం చెబుతావు? మీరు భగవంతుని మీద, భగవంతుని అర్థం చేసుకోవడం మానేసి, గురువుని అర్థం చేసుకోవడం మానేసి తీర్పులు మాట్లాడతారా? డోంట్ జడ్జ్ హిమ్, ప్లీజ్ అండర్స్టాండ్ హిమ్. తీర్పులు చెప్పడం వేరు, అర్థం చేసుకోవటం వేరు. ఇట్ ఈస్ ఎంటైర్లీ టూ డిఫరెంట్ థింగ్స్. నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకోండి, అది నిజం కాదు. సంతోషం వస్తుందనుకోండి, అది నిజం కాదు. ఇవన్నీ తలంపులే, అన్ని తలంపులు అబద్ధాలు. ఒక భగవంతుని తప్పించి అన్ని తలంపులు అబద్ధాలు. ఇప్పుడు నీకు ఇవాళ ఉద్రేకం వచ్చింది అనుకోండి, ఇవాళ వచ్చిన ఉద్రేకం రేపు ఉండదు, ఏం చెప్తుంది? అబద్ధం. అటు ఇవాళ కోపం వచ్చేసింది అనుకోండి మీకు, మళ్ళీ ఇవాళ వచ్చిన కోపం రేపు ఉండదు, అది అబద్ధం. ప్లీజ్ బ్యాలెన్స్డ్, ప్లీజ్ బ్యాలెన్స్ చేసుకోవాలి లైఫ్లో. ఇప్పుడు మీరు ఏదో చదువుతున్నారు, ఆ చదివింది మనం ఎంతవరకు ఆచరిస్తున్నాం, మనం ఎంతవరకు అర్థమవుతున్నాం, ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం. ఆచరించేది ఎప్పుడు? సోషల్ కమిట్మెంట్ అంటే మనం సంఘానికి ఏదైనా ఉపయోగపడేటప్పుడు గొప్పల కోసం చేయకూడదు, మన మనస్సును బాగు చేసుకోవడానికి చెయ్యాలి. గొప్పలు కావాల్సి ఉంటే గొప్పలు వస్తాయి, నీకు జ్ఞానం రాదు, శాంతి రాదు. ఇప్పుడు భగవద్గీతలు చెప్పనివ్వండి, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పనివ్వండి, ఆచార్యులు చెప్పనివ్వండి, నీకు అర్థమవుతుందా? ఎవరు చెప్పినా నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, నీ హృదయంలో శాంతి ఉంది, నీ హృదయంలో మోక్షం ఉంది, నీ హృదయంలో నిర్వాణం ఉంది, బయట ఏమీ లేదు, అంతా నీ హృదయంలోనే ఉందని చెప్తున్నారు. అని అని అబద్ధాలు మనకి. మన హృదయంలో ఉంటే మనకు ఎందుకు తెలియదు? కృష్ణుడు చెప్పింది అసత్యం, బుద్ధుడు చెప్పింది అసత్యం, ఇలా అనుకుంటా, ఇంకేం మనకు తెలియక అవగాహన చేసుకునే శక్తి లేక వాళ్ళు చెప్పింది నిజమే. మన హృదయంలోనే శాంతి ఉంది, మన హృదయంలోనే సుఖం ఉంది, మన హృదయంలోనే ఆనందం ఉంది. కానీ మనకున్న దేహవాసన, మనకున్న లోకవాసన, మనకున్న ఇష్టాలు అయిష్టాలు, ఈ లోపల ఉన్న శాంతిని మన చేతికి అందనివ్వటం లేదనే బుద్ధి కూడా మనకు లేదు. ఉన్న బుద్ధి మనకు లేకపోయినా పర్లేదు, మనం చెప్పి మనం అనుకునేది నిజం అనుకోవటం, భగవంతుడు చెప్పేది అసత్యం అనుకోవటం. మనకు బుద్ధి లేకపోయినా పర్వాలేదు, తీర్పులు చెప్పడం ప్రారంభం. మనం అనుకున్నది రైతు కృష్ణుడు చెప్పింది అబద్ధం అని. నీ క్షేమం కోరేవాళ్ళు, నీ ఇష్టం కోరేవాళ్ళు, నీ క్షేమం కోరేవాళ్ళే నీకు నీకు మంచి మాటలు చెప్తాడు. అది దేవుడు చెడ్డ మాటలు ఎందుకు చెప్తాడు? దేవుడు అంటేవాడు మన అంతర్యం, మన హృదయంలో ఉన్నాడు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోకి మనం తీసుకెళ్ళటానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. వాడు అబద్ధాలు ఎంత చెప్తాడు, అయితే మనకు అర్థం కాక వాడు అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తుంది. ఇది చెప్పి ఇప్పుడు నాకు లోక వాసన ఉందనుకోండి, లేకపోతే ఇంకో ఏదో వాసన ఉందనుకోండి, దేహవాసన ఉందనుకోండి, లేకపోతే కీర్తికాంక్ష ఉందనుకోండి, లేకపోతే ఇంకో కాంక్ష ఉందనుకోండి, ఇంకో కాంక్ష ఉందా, ఈ హృదయంలోని శాంతిని, ఈ హృదయంలోని సుఖాన్ని, ఈ హృదయంలోని ఆనందాన్ని నా కోరికలు, నా వాసనలు, నా తలంపులే నా చేతికి అందకుండా చేసేస్తున్నాయనే బుద్ధి కూడా మనకి ఇంకా రాలేదు. ఎందుకు ఈ పుస్తకాలు చదవడం పైన నుంచి కిందకి కింద నుంచి పైన? మహేన్ ముందు నువ్వు పండితులతో స్నేహాలు తగ్గించుకుంటాడు రామకృష్ణ. అంటే మనం ఏం చేయాలంటే, మనం ఏదో చదువుతున్నాం అనుకోండి, చదివింది మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు దాని అనుష్ఠానం ఎంతవరకు చేయగలుగుతున్నాం, దాని అనుష్ఠానం ఎంతవరకు చేయగలుగుతున్నాం, మన ఇంతవరకు శాస్త్రంలో భగవంతుడు ఇలా చెప్పాడు అది ఎంతవరకు మన అర్థం అవుతాం, మనకు అర్థమైంది ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం, ఎంతవరకు ఆచరించలేకపోతున్నాం, అది బ్యాలెన్స్ చే ఎప్పుడు బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటాం, ఎంతవరకు ఆచరించగలుగుతున్నాం, ఎంతవరకు ఆచరించలేకపోతున్నాం. ఆచరించలేకపోవటానికి కారణం ఏంటి, ఆచరించలేకపోవటానికి కారణం ఏంటని అది ఎనాలిసిస్ చేసుకుంటూ వెళితే నువ్వు కొంతకాలానికి ఆచరించగలవు. ఈ సోషల్ కమిట్మెంట్ అంటే నువ్వు నేర్చుకున్నది ఎంతో కొంత నువ్వు ఆచరించగలుగుతున్నావు అనుకో, అప్పుడు నీ మనస్సు బాగుపడదు. అంచేది మీరు డబ్బు సంపాదించిన, గౌరవాలు సంపాదించిన, పాండిత్యం సంపాదించిన, అధికారం సంపాదించిన, ఎన్ని బాగా అర్థం చేసుకోండి, ఎన్ని సంపాదించినా మనసు బాగు చేసుకోకపోతే ఒకటి లేని సున్నరం. కదా మీకు 100 కోట్లు డబ్బు ఉందండి, కాదు మీ మనసు పూర్తిగా పాడైపోయింది, ఏం చేసుకుంటారు 100 కోట్లు? అది మీరు మంత్రి పదవి చేస్తున్నారు, మీ మనసు శుభ్రంగా పాడైపోయింది, ఆ మంత్రి పదవి ఏం చేసుకుంటారు? ఇవాళ మంత్రి పదవి పోతే రేపు మిమ్మల్ని పలకరించి కూడా ఉండడు, కాలక్షేపం కూడా అవ్వదు మీకు. అది రామకృష్ణుడు చెప్పాడు, ఇవన్నీ 3 రోజులు ముచ్చట్లు, అవి గుర్తుపెట్టుకోండి. అంటే మన మనసు అటు బయలుదేరి అటు వెళ్ళటానికి 3 రోజులు ముచ్చట అనే మాట రామకృష్ణుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటే మన మనసు అటు వెళ్ళటం వేగం తగ్గించేస్తుంది. ఇగో ఈ తలంపు వస్తుంది, దేహం నేననే ఈ తలంపు వస్తుంది, లేకపోతే ఈ పని చేస్తున్నాం భగవంతుడు చెప్పటం వల్ల ఈ పని చేస్తున్నా, లేకపోతే దేహం నేనే తలంపుని సంతృప్తిపరచుకోవడానికి చేస్తున్నాను. ఈ నేనిపోవాలి నోటితో చెప్పి ఆ నేను బలపడటానికి చేసే పనులు సంఘంలో చేస్తాంటే సమాజంలో చేస్తాంటే మనకు జ్ఞానం ఎలా వస్తుంది? అంచేది మోక్షం అంటే ఇది బాగా అర్థం చేసుకోండి, మోక్షం అంటే మనం ఉంటాం, శరీరం చచ్చిపోయినా మనం ఉంటాం, శరీరం యొక్క చావు నిజం కాదు, శరీరం యొక్క చావు నిజం కాదు, మనం ట్రైనింగ్ కోసం సృష్టిలోకి వచ్చాం, శరీరం పుట్టిక నిజం కాదు, శరీరం యొక్క సావు నిజం కాదు. ఏదంటే మనం చెప్పుకునే మాటలు వాళ్ళు చచ్చిపోయారు ఈయన పుట్టారు ఇవన్నీ అబద్ధాలు. ఈ లోకం చచ్చిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు, పుట్టి వాళ్ళు పుడుతూ ఉంటారు. భగవంతుడు ఒక్కడే నిజం, భగవంతుడు ఒక్కడే నిజం. గారిడి విద్యలు చేసేవాడు గారిడి వాడు నిజం, కానీ గారిడి విద్యలు చేసేవాడు నిజం కాదు. ఈ లోకం అనేది ఒక గారిడి, ఈ సృష్టిని తిప్పేవాడు ఈశ్వరుడు. ఇది నిజం కాదు, వాడు నిజమే. కానీ ఇవన్నీ నిజం అనుకోవటం వల్ల మనకు అశాంతి వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది, ఉద్రేకం వచ్చేస్తుంది, ఎవరినో ఏదో చేసేయాలనిపిస్తుంది. కారణం ఒకటి, ఇవన్నీ నూటికి నూరు పళ్ళు అసత్యమైన సత్యం అనుకోవటం వల్ల వస్తుంది. తర్వాత మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేశారనుకోండి, నీకు సంతోషం వస్తుంది. ఎవరైనా విమర్శిస్తే ఏమొస్తుంది? దుఃఖం వస్తుంది. అది ఏ నేనికి వస్తుంది? అబద్ధమైన దేనికి వస్తుంది? నిజమైన దేనికి రావటం లేదు. అది నేను గ్రహిస్తే నేను స్తోత్రం చేసినా ఎవరైనా విమర్శించినా ఆగి దానివల్ల రియాక్షన్ ఆగిపోతుంది. దానివల్ల ఏం ఆగిపోతుంది? రియాక్షన్ ఆగిపోతుంది. ఇక్కడ నిజమైన నేను ఉంది. ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇక్కడ అసత్యమైన నేనుంది. ఇక్కడ ఏముంది? అసత్యం. మనకి నేను నేను కింద ఏదైతే వ్యక్తం అవుతుందో సత్యమైన నేను కాదు, అసత్యమైన నేనే. ఈ అసత్యమైన ఇక్కడ నిజమైన నేనుంది, ఇక్కడేమో నిజమైన నేనుంది, ఇక్కడ నిజం కాని నేను ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ మీరు సాధన చేసి ఈ నిజం కాని నేను తొలగించగలిగితే అప్పుడు నిజమైన నేను, అప్పుడు మీకు నేను ఉంటుంది. అప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం. అప్పుడు మీకు నిజమైన నేను ఉంటుంది. అప్పుడు కూడా మీరు ఉంటారు, కంగారు పడకండి. అవి ఎలా ఉంటారు? ఆనందంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు, అడ్డులు లేకుండా ఉంటారు, పరిమితులు లేకుండా ఉంటారు, భగవంతుడి యొక్క స్వరూపాన్ని పొందుతారు. మీరు ఉన్నామన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది, మీకు దుఃఖం ఉండదు. మీకు ఉన్నామన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది, పునర్జన్మలు రావు. ఎలా ఉంటారు? శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఏదో గొల్లమావిడాడిలో ఉన్నాం, జిన్నూరులో ఉన్నాం, పాలకుల్లో ఉన్నాం, తలం పొందదు, అఖండంగా ఉంటారు. ఉండటం ఎలా ఉంటారు? ఒక కాలానికి పరిమితమే ఉండరు, ఒక ప్రాంతానికి పరిమితమే ఉండరు. అంతా మీరు ఉన్నామన్న సంగతి మీకు తెలుస్తుంది. అప్పుడు పునర్జన్మలు ఆగిపోతాయి. మీరు ఉన్నారని మీకు సంగతి తెలుస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడు ఉన్నారని సంగతి తెలుస్తుంది. ఎంతకుముందు పూర్వజన్మలు మీరు ఎత్తిన పూర్వంలో మీరు ఎత్తిన శరీరాలన్నీ కూడా అబద్ధాలని మీకు తెలుస్తాయి. ఇవన్నీ కూడా అబద్ధాలని తెలుస్తాయి. భగవంతుడితో అనుబంధం, భగవంతుడి గురించి నోటి నిండా మాట్లాడకుండా, భగవంతుడితో అనుబంధం పెట్టుకోకుండా, నేననే తలంపు తగ్గించుకోకుండా, నాదనే తలంపు తగ్గించుకోకుండా, నువ్వు నీ హృదయంతో లోకంతో అనుబంధం పెట్టుకుని భగవంతుడితో అనుబంధం పెట్టుకోకుండా, భగవంతుడు కావాలని కోరితే భగవంతుడు నీకు తెలియబట్టడానికి నీకంటే మూర్ఖుడా, నీకంటే తెలివి తక్కువడా? ఈ నిజమైన నేను చూస్తానంటుంది. వీడు దొంగనేని పోగొట్టుకోవడం నిజంగా ప్రయత్నం చేస్తున్నారా, ప్రయత్నం చేసినట్టు నటిస్తున్నారని? వీడు సినిమా ఎంతసేపు ఉంటుంది మన జీవితాలు కూడా? సినిమాలో ఒకడు రాజు వేషం వేస్తాడు, ఒకడు బంటరతి వేషం వేస్తాడు. ఆ రాజు వేషం నిజం కాదు, ఈ బంటరతి వేషం నిజం కాదు. ఇక్కడ కొంతమంది పెద్ద ధనంతో బతికినా నిజం కాదు, కొంత ధనం తక్కువ బతికినా. ది వరల్డ్ ఇస్ స్టే షేక్స్పియర్ చెప్తాడు. ఈ ప్రపంచం అనేది ఒక నాటకశాల. ఒక శరీరం వచ్చి ఒక పాత్ర వేస్తుంది, ఆ పాత్ర వేసేసి బయటికి పోండి, మీరు పాత్రతో తాదాత్యం పొందకండి. అంత భగవంతుడే. మనం లేవు, మనం శుద్ధ సోమరం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా అనుకుంటాం అనుకోండి, మనం చెప్తారు ఇలా అనుకోండి, నామం చేసుకోండి, మీరు పవిత్రులు అవుతారు. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి, ఇవన్నీ చెప్తున్నారు కదా. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా అనుకుంటే మీరు పవిత్రులు అవుతారని మన పురాణాలు చెప్తున్నాయి, పెద్దలందరూ చెప్తున్నారు, మన మహర్షులు చెప్తున్నారు. నామం చేసుకోండి మీరు పవిత్రులు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, కృష్ణ నారాయణ వాసుదేవ, కృష్ణ నారాయణ వాసుదేవ. నిష్ఠగా వాసుదేవుని స్మరించుకుంటున్నాం అనుకున్నాడు, మీకు అర్థమవుతుందా? మనం దేవుని తలపెట్టుకోవటం వల్ల పవిత్రులు అవ్వం, నీకు అర్థమవుతుందా? ఆయన పవిత్రుడు చేయటం వల్ల పవిత్రులు అవుతాం. కృష్ణ కృష్ణ అనుకుంటున్నాం మనం, ఇది బాగా అర్థం చేసుకోండి. కృష్ణ కృష్ణ అనుకోవటం వల్ల మనం పవిత్రులు అయిపోవాం. ఆ కృష్ణుడు మనం పవిత్రులు చేస్తే అవుతాం. ఒకవేళ కృష్ణ కృష్ణ అనుకున్నా ఆయన మనం పవిత్రులు చేయడనుకుని అవ్వం. కృష్ణ కృష్ణ అనుకోవటం వల్ల మనం పవిత్ర, ఈ తలంపు వల్లే, ఈ తలంపుకి ఏం బలం ఉంటుందండి, ఈ తలంపు వల్లే మనం పవిత్రులు అవ్వం. కానీ ఆయన పవిత్రులు మనం చెయ్యాలనుకుంటే పవిత్రులు అవుతాం. ఒకసారి మనం చేయొచ్చు చేయకపోవచ్చు, ఎందుకు చేయలేదని అడగకూడదు, తొందర పెట్టకూడదు. ఆయన ఎప్పుడైతే మనం పవిత్రులు చేయాలనుకున్నా అప్పుడే చేస్తాడు, ఆయన నామం ఇచ్చి పెట్టకూడదు. ప్లీజ్ కాంటాక్ట్ విత్ గాడ్. 10 పైసలు మీ ఇంట్లో పనులు చేసుకోండి, 90 పైసలతో ఇస్తాడు చూడు, అనుబంధం పెట్టుకోండి. మీరు ఈ శరీరం చచ్చిపోయిన తర్వాత మనం బట్ట కట్టుకోక్కర్లేదు. శరీరం చచ్చిపోయాక బట్ట ఎందుకండి? శరీరం చచ్చిపోయాక బట్ట అన్నం తినక్కర్లేదు, అన్నం తినక్కర్. ఈ లోపల ఏదో పని చేసుకోవాలి, బట్ట కట్టుకోవడానికి అన్నం తింటాను. మరి ఎలాగా అప్పుడు దానికి ఉపాయం శాస్త్రం ఏం చెప్పాడంటే, నువ్వు పని చేసుకో, బట్ట కట్టుకో, అన్నం తిను, శారీరక ఆరోగ్యం కాపాడుకో, మానసిక ఆరోగ్యం కాపాడుకో. ఈ పనుల మధ్యన ఈ పనులు చేస్తూనే ఒకటి మర్చిపోవటం, నేను అనే తలంపు, నాదనే తలంపు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఈ పనులు చేసుకో. మనం అన్నం తినకపోతే ఒక 40 రోజులు అన్నం తినకపోతే చచ్చిపోతాం. ఏదో బట్ట చుట్టు పెట్టుకోవాలి కదండి, ఏదో కద్దరి బట్టో లేదా సిల్క్ బట్టో ఏదో బట్ట చుట్టు పెట్టుకోవాలి కదండి, ఏదో మజ్జిగనో సాంబారం ఏదో 4 మెతుకులు తినాలి కదండి, దేహేస్తాను నిలబెట్టాను కదా. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు 10 పైసలే నీ పనులతో అనుబంధం పెట్టుకో, 90 పైసలతో వాడితో అనుబంధం పెట్టుకో. ఇప్పుడు నువ్వు ఇంటికాడ పనులు చేసుకో, పనులు చేసుకోవచ్చు పొట్టలేదు, పనులు బాగానే ఉంచి అవటం లేదని గీతలో వాడు ఏం చెప్తున్నాడు, ఈ పనులు చేసుకుంటూ నీ వ్యవహారాలు నువ్వు చూసుకుంటూ నీ తలక ఎక్కడ ఉండాలంటే, నీ తలక ఎక్కడ ఉండాలంటే నేనైన తలంపు, నాదైన తలంపు, ఈ పనుల మధ్య నాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇటు సంసార యాత్ర వెళ్ళిపోతుంది, అక్కడ దేవుడి పాదాలు కూడా నీకు దొరుకుతాయి. ఇటు సంసార యాత్ర వెళ్ళిపోతుంది, దేవుడి పాదాలు నీకు దొరుకుతాయి. మళ్ళీ శరీరం వస్తే కదా సంసారం, శరీరం వస్తే కదా సంసారం. గౌతమ బుద్ధుడు చెప్పుకోవడం, స్పెసిఫిక్ దిస్ ఇస్ మై లాస్ట్ బర్త్. ఇప్పుడు రక్త పరీక్షలు చేస్తారు, భూతార్థంలో చూసి అన్ని చేస్తారు రక్త పరీక్షలు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు అన్నాడు, దిస్ ఇస్ మై లాస్ట్ బర్త్, ఇదే నా కడసారి జన్మ, ఇంకా నాకు జన్మలే. అంటే జన్మను తీసుకొచ్చే వాసన ఒక్కటి కూడా నాకు ఇంకా లేదు, దిస్ ఇస్ మై లాస్ట్ బర్త్, ఇది నా కడసారి జన్మ, ఇది చివరి జన్మ, ఇంకా నాకు జన్మలే. దేవుడు ఉన్నాడా లేడాడు, దేవుడి నిర్వాణ స్టేట్. మోక్షం అనేది నిర్వాణ స్టేట్ ఒకటి ఉంది, మోక్షం అనే స్టేట్ ఒకటి ఉంది. దేవుడు ఉన్నాడా లేదో ఒకటి అటు పెట్టండి, ఆ నిర్వాణ అంటే పునర్జన్మలు లేని తీసి పునర్జన్మలు రాకుండా చేసే స్థితి ఒకటి ఉంది, దాన్ని పొందటానికి ప్రయత్నం చేయండి. దిస్ ఇస్ మై లాస్ట్ బర్త్. అంటే పునర్జన్మలను తీసుకొచ్చే వాసన నాలో ఏమీ కనపడటం లేదు. వాసన అంటే నాకు వచ్చేస్తుంది పునర్జన్మ. దిస్ ఇస్ మై లాస్ట్, ఇది నా కడసారి జన్మ. మీరు ఎవరైనా ఉద్ధరించాలంటే ఉద్ధరించి మీ మనస్సును పాడు చేసుకుని ఉద్ధరించడం అంటే, ఆ ఉద్ధరించడం అనేది దానివల్ల మీ మనసు బాగుపడితే ఉద్ధరించండి. మీ మనసును పాడు చేసుకుని ఉద్ధరి మీరు ఉద్ధరించడం అనేది మీ మనసు బాగుపడటానికి ఆ ఉద్ధరింపు సహకరించాలి, లేకపోతే అనవసరం. చివరికి మీకు అహంకారం పెరుగుతుంది. కృష్ణ, రామ, శివ, నారాయణ ఇవే కదా అనుకుంటాం కదా, పవిత్రం అయిపోతాయి. ఆయన ఇష్టమైతే చేస్తాడు, లేకపోతే పేజీ పెట్టడానికి ఏం లేదు. ఆ శరణాగతి భావన పెట్టే అనుకోండి, ఆయనకి ఇష్టం. మిమ్మల్ని పవిత్రం చేసేవాడు ఆయనే. మీ నామం మీరు మీ తలంపు వల్ల మీరు పవిత్రులైపోరు. రామ అనుకోవటం వల్ల మీరు పవిత్రులైపోరు. ఆ రాముడు మిమ్మల్ని పవిత్రులు చేస్తే పవిత్రులు అవుతారు, కానీ మీరు రామాన్ని నోడుతూ ఒక ముక్కంటే పవిత్రులైపోరు. గోపికులు కృష్ణుడి మీద ఎటువంటి అనుబంధం ఉందో, ఎటువంటి ప్రేమ ఉందో, ఆంజనేయ స్వామికి రాముడి మీద ఎటువంటి ప్రేమ ఉందో, అటువంటి ప్రేమను ఈశ్వరుడి పట్ల మీరు పెంచుకోండి. గచ్చల్ల శరణాగతి, గచ్చల్ల శరణాగతి. మనకి నిజంగా భక్తి అంటూ కుదిరితే భగవాన్ చెప్తున్నారు, ఆ భక్తి భావన శరణాగతి భావన, ప్రేమ భావన ఈశ్వరుడి పట్ల. గచ్చల్ల శరణాగతి ఆ ప్రేమ భావన, ఆ భక్తి భావన, ఆ శరణాగతి భావన కనుక మనకు కుదిరితే అసలు ప్రశ్న చేసేవాడు కూడా మీద తర్కించేవాడు ఉండడు. ఇక ప్రేమభావం లేక, భక్తి భావం లేక, ఆ ఈశ్వరుడి పట్ల సజీవమైన విశ్వాసం లేకనే ఆందోళనలు, ఈ ప్రశ్నలు, ఈ సందేహాలు, ఈ అనుమానాలు. నీకంటే తెలివైనవాడు ఒకడు, నీకంటే సమర్థుడు ఒకడు, ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు ఒకడు ఉన్నాడని విశ్వాసం లేకపోతే అనేది నీకు భక్తి ఎలా కలుగుతుంది? మీ ఇంటికి యజమాని ఒకడు ఉన్నాడా లేదా? ఉన్నాడు యజమాని. అలా ఈ ప్రపంచానికి రూలర్ ఒకడున్నాడు, ఈ సృష్టిని అంతా పరిపాలించేవాడు ఒకడున్నాడు, ఒక యజమాని ఉన్నాడు, ఒక ప్రభు ఒకడున్నాడు అనే వాడి మీద నీకు విశ్వాసం కుదరలేకపోతే ఆడి మీద నీకు ప్రేమ కలుగుతుందా, భక్తి కలుగుతుందా, గతి కలుగుతుందా, శరణాగతి కలుగుతుందా? గతల్లో శరణాగతి ఉంటే భగవంతుడు చెప్పినట్టు చేస్తుంటే పునర్జన్మలు తగ్గిపోతాయి మనకి. మన అహంకారం చెప్పినట్టు చేస్తుంటే పునర్జన్మలు పెరిగిపోతాయి. అయితే నేను ఏం చేయాలంటే, ఈ హృదయంలో నిజమైన నేను నీకు తెలియాలనుకున్నప్పుడు నిజం కానీ నేను పోవాలి. ఆ నిజం కాని పోను, నిజం కాని నేను పోతాను, కానీ నీ హృదయంలో నిజమైన నేను నీకు తెలియదు. నీ హృదయంలో నిజమైన నేను నీకు స్వరూపంలో ఎప్పుడైతే వ్యక్తమైందో, నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నానో, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారో, మీ హృదయంలో నిజమైన నేను ఎప్పుడైతే నీకు దర్శనమిచ్చిందో, మీది అది కడసారి జన్మ. అది మీకు పునర్జన్మ లేదు. ఇంకా దాని నిజమైన దేనికి పునర్జన్మ లేదు. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు. దానికి ముసలితనం లేదు, చావు లేదు, పుట్టుక లేదు, ముసలితనం లేదు, వికారాలు లేవు. ఆ నిజమైన దేనికి మనకు రోజుకు 100 వికారాలు వస్తాయి. పొద్దున్న ఒక రకంగా ఉంటాం, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటాం, సాయంత్రం ఒక రకంగా, ఒకసారి కోపం వస్తే చెంపి చెంపి అలా ఇసిరేస్తూ ఉంటా ఉండదు ఎవడొక్కడ మీద. వాడికి ఈశ్వరుడికి పుట్టుక లేదు, ఈశ్వరుడికి చావు లేదు, ఈశ్వరుడికి వికారం లేదు, ఈశ్వరుడు నిర్వికారుడు. ఈశ్వరుడికి పుట్టినవాడికి ముసలితనం, కానీ పుట్టినవాడికి ఈశ్వరుడికి ముసలితనం లేదు. అన్ని కాలాల్లో ఉన్నవాడు ఆయనే, అంతలో ఉన్నవాడు ఆయనే, ఉన్నవాడు ఒక్కడే ఆయన. ఆయన తప్పించి ఇంకోటి ఏం లేదు. ఏదైనా ఉందనుకుంటుంది తలంపు ఎంత నిజమో, ఆ ఉందనుకోవటం కూడా అంతే నిజం. ఈ తలంపు ఎంత నిజమో, ఆ ఉంది ఏదో ఉందనుకోవటం కూడా అంతే నిజం. ఆ ఏదో ఉంది ఈశ్వరుడు తప్పించి ఈశ్వరుడికి భిన్నంగా ఏదో ఉంది, ఏదో ఉంది అనుకోవటం అది నిజం. కానీ తలంపు మటుకే ఈ అబద్ధమే నేను కల్పించాను. వీడు దూకుడుగా వచ్చేస్తాడు మనం. ఎవరైనా మీలో ఎవరైనా మంచి పనులు చేశారనుకోండి, రామకృష్ణుడు ఏం తెలియనట్టు ఏమన్నాడు అంటే, ఎవరైనా కాశీలో ఎవరో పలానా రేవు కట్టించారు, ఆ రేవు కట్టించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అది ఆయనకు తెలుసు. ఏది కట్టించారు, ఎవరు కట్టించారంట, ఎవరు కట్టించారని అని కూడా తెలుసుండే. ఆ కట్టించిన వాళ్ళు అక్కడ నేను అని లెగిసి కూడాడు, వచ్చేసింది నేనని వాడు. వాడు మౌనంగా కూర్చోడపే కూడాడు, వచ్చేసింది లెగిసింది నేను లెగిసిందని వారు. ఆ కట్టించిన వాడు ఇక్కడ లేకపోతే ఆయన అడగడవు. ఆ కట్టించిన వాడు ఇక్కడ ఉన్నాడు. అయితే పలానాడు ఎవడో ఏది కట్టింది కానీ అంటే వాడు లెగిసిపోయి వాడు ఆగలేకపోయాడు. నేనే ఆడు కట్టించండి బా, అక్కడ వాళ్ళు అందరికీ తెలియాలి కదా. అప్పుడు నేను అని లేచివాడు, వచ్చేసిందే నేను వచ్చేసిందని వారు. రామకృష్ణ దొంగ నేను వచ్చేసిందని వారు. ఇది కట్టించడమేంటగా, ఇది తలంపుకి కట్టించాలని తలంపు తెచ్చినవాడు ఇస్తాడు, ఇది డబ్బు ఇచ్చినవాడు ఇస్తాడు, ఇది కట్టించాలని తలంపు తెచ్చినవాడు ఇస్తాడు, వీడికి ఏ పని చేస్తే డబ్బు వస్తుందో పని చేయించిన వాడు ఇస్తాడు, చేసిన వాడు ఇస్తాడు. వీడెవడు? వీడికి డబ్బు ఇచ్చినవాడు ఇస్తాడు, ఆ రేవు కట్టించాలని తలంపు తీసుకొచ్చినాడు ఇస్తాడు, ఆ పని చేయించిన వాడు ఇస్తాడు. వీడెవడు? నేను కట్టించాలని ఈయనేనేవడు. నేను అది అపవిత్రమే, నేను అడిగి తెలియదు అపవిత్రం నేను కట్టి అపవిత్రం నేనికి అది కట్టించింది. ఆ తలంపు తీసుకొచ్చిన వాడు ఇస్తాడు, కట్టించిన వాడు ఇస్తాడు, ఆ కట్టించిన వాడికి డబ్బు ఇచ్చిన వాడు ఇస్తాడు. వీడు ఉంటే కదా అసలు అది రామకృష్ణ ఉవాచ. ఆడంతా ఆగలేదు నేను ఏం చే నేను నిజం కాదు. వాడు ఏదైతే నేను అంటున్నాడు, నేను నిజం కాదు, నిజం కాదని నోటితో చెప్పేశాడు. నేను నిజం కాదని అడిగి తెలిసే వరకు వాడికి జ్ఞానం రాదు అన్నాడు. అంటే నోటితో చెప్పడం కదా, వాడు అనుభవంలో తెలియాలి అది నిజం కాదు. అది నిజం కాదని వాడు కోటి జన్మలిస్తే ఏదైతే నిజం నిజం అనుకుంటున్నాడు అది నిజం కాదనే సంగతి అడిగి తెలిసే వరకు వాడికి పునర్జన్మ లాగా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకు మోక్షం వస్తే నేను ఉన్నదే అనుకుంటున్నారు. నేను ఉంటుంది కంగారు పడక, నిజమైన నేను ఉంటాను, నిజమైన నేనుంటుంది. ఈ దొంగ నేనికి దేహం కావాలి, లోకం కావాలి. దేహం లేకుండా లోకం లేకుండా ఉండలేదు. ఈ నిజమైన నేను దేహం లేకుండా ఉంటుంది, ఈ లోకం లేకుండా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది.
శాంతిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అంతం లేకుండా ఉంటుంది, అనంతంగా ఉంటుంది. అది మోక్షం. అంటే మోక్షం అంటే ఏమి లేదు, దొంగలేని పోతుంది, అసత్యమైన పోతుంది, సత్యమైన నేను ఉంటుంది. కానీ మీరేమనుకుంటున్నారంటే అసలు జ్ఞానం వచ్చి మోక్షం వస్తే నేనే పోతుందేమో అనుకుంటుంది. నేను పోదు, అబద్ధమైన నేను పోతుంది, నిజమైన నేను ఉంటుంది. ఆ నిజమైన నేను ఎలా ఉంటుంది? శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, అనంతంగా ఉంటుంది, జ్ఞానంగా ఉంటుంది. అగ్నిలోంచి వేడిని వేరు చేయలేము, వేడిని అలాగే జ్ఞానంలోంచి ఆత్మజ్ఞానంలోంచి సుఖాన్ని వేరు చేయలేము. నిప్పులోంచి వేడిని వేరు చేయగలం, నిప్పు వేడి వేరు చేయగలం, వేరు చేయలేము. అలాగే నీకు ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఆత్మజ్ఞానాన్ని సుఖాన్ని వేరు చేయలేము, సపరేట్ చేయలేము. నిప్పుని వేడిని సపరేట్ చేయలేము, అలాగే ఆత్మజ్ఞానాన్ని సుఖాన్ని వేరు చేయలేము. ఎక్కడైతే జ్ఞానం ఉంది అక్కడ సుఖం ఉంటుంది, ఎక్కడైతే శాంతి ఉంటుంది అక్కడ ఆనందం ఉంటుంది. అంతే, ఎప్పుడో ఎక్కడో ఉన్నాను, గుండుగల్లో ఉన్నాను, ఏలూరులో ఉన్నాను, పాలకుల్లో ఉన్నాను, ఎవరుంది, నీ దేహం ఉంది, దేహం నేను అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు అనుకుంటున్నావు. ఆ నిజమైన నేను అంతటా ఉంటుంది, అంతటా ఉంటుంది. ఆ నిజమైన నేను నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు అంతటే ఉన్నావు సంగతి నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు పోక రాకలతోటి సంబంధం లేదు. నేను చచ్చిపోతున్నాను, శరీరం చనిపోయినప్పుడు నేను చచ్చిపోతున్నాను అనుకునే దొంగనే నేను. నిజమైన దేనికి శరీరం అక్కర్లేదు, నిజమైన దేనికి లోకం అక్కర్లేదు. ఈ దొంగదానికి శరీరం కావాలి, లోకం కావాలి. ఆ శరీరం ఉపాధి, నిజమైన దేనికి ఉపాధి లేదు, అది ఉపాధి రహితం. దొంగదాని ఉపాధి లేకుండా ఉండలేదు. అంటే శరీరం చనిపోగానే ఇంకో శరీరం వస్తుంది. సాచిపాము దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటారు, ఈ దొంగ నేను దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉంటాయి. ఆ తాచిపాము కలిస్తే ఆ శరీరం అవుతే పోతుంది, దొంగలేని కలిస్తే పునర్జన్మలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ దొంగలేనిలోంచి వచ్చే తలంపులే మనకు పునర్జన్మలు పెంచేస్తాయి. ఒక భగవంతుని తప్పించిన ఏది పొందినా, ఏది పొందినా 3 రోజులు ముచ్చట వల్ల అంటాడు మహేంద్ర. ఆ మాట నా గుండెకి బాగా పట్టేస్తుంది. ఒక భగవంతుని తప్పించిన ఏది పొందినా, ఏది పొందినా 3 రోజులు ముచ్చట. అరుణాచల శివ చేయమ్మా, 2 నిమిషాలు అరుణాచల శివ. రామకృష్ణ భగవాన్ చెప్తున్నాడు, నిజమైన భక్తుడు ముక్తిని కోరుకోవడం ఎప్పుడు ఇస్తే అప్పుడు. నిజమైన భక్తుడు ముక్తిని కోర కోరుకోడు, అలా పరకాంక్షే ఉండదు, అలా పరకాంక్షే ఉండదు. నువ్వు ఎప్పుడు ఇస్తే అప్పుడు, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం. ఇది సొంత సంకల్పాలు ఏమి ఉండవు, సొంత ఇష్టాలు ఏమి ఉండవు. ఉన్నది భగవంతుడే, ఆయన ఇష్టమే, ఈయన ఇష్టం, ఆయన సంకల్పమే ఈయన సంకల్పం. అంటే నిజమైన భక్తుడు నాకు ముక్తి కావాలో ముక్తి కావాలని కోరుకోడు. ఆ భగవంతుడు ఎప్పుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు, కానీ ఫలకాంక్ష ఏముండదు. ఇతను సాధన విడిచి, ఇతను చేసే సాధన విడిచిపెట్టడు. నాకు మోక్షం కావాలి, మోక్షం కావాలని అనుకోడు. ఆ తలంపే కూడా రానివ్వడు. అసలు ఇంకోటి కొంతమంది ఏమంటారండి, ముక్తి కంటే గొప్పది భక్తి అని. కొంతమంది ఏమంటారంటే, మాకు ముక్తి వద్ది బాబు, ఈ భక్తే సరిపోతుంది, మాకు ముక్తి అక్కర్లేదు, భక్తే సరిపోతుంది అంటారు. అసలు ఆ ముక్తి కూడా వాళ్ళు కోరరు. ఆ ఈశ్వరుడు ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు. నిజమైన భక్తులు ఏం చేస్తాడంటే, భక్తుడి దగ్గర కనిపించే భక్తుడికి కనిపించి, నిజమైన భక్తుడు ఈశ్వరుడు కనిపించి నీకు 1000 జన్మల దాకా నీకు ముక్తి రాదంటాడు అనుకోండి, వాడికి ఏమనిపించదండి. నీ ఇష్టమైన ఆ ఇష్టమైనప్పుడు ఎన్ని జన్మలు దాకా, నువ్వు ప్రతి జన్మలో నాకు కూడా ఉన్నప్పుడు ఎన్ని జన్మలు ఇచ్చితే నాకేమని. ప్రతి జన్మలో నన్ను ఇడిచిపెట్టకుండా నువ్వు ఉంటే 1000 జన్మలు కాకపోతే 1000 జన్మలు వస్తే భారం మోసేవాడు నువ్వు ఉన్నప్పుడు, భరించేవాడు నువ్వు ఉన్నప్పుడు నాకెన్ని జన్ములు వస్తే నాకింత. నేను ఏదైనా పని చేస్తే నీ కోసమే చేస్తాను, ఏదైనా మాట్లాడితే నీ ప్రీతి కోసం చేస్తాను, పని చేస్తే నీకు నీ ప్రీతి కోసం చేస్తాను, మాట్లాడితే నీ ప్రీతి కోసం చేస్తాను, కూర్చున్నా నుంచున్నా పూజ చేసినా జపం చేసినా నీ ప్రీతి కోసమే చేశాడు. ఇప్పుడు నువ్వు నా కూడా ఉన్నప్పుడు ఏ జన్మలు కాకపోతే కోటి జన్మలు వస్తే నాకు ఇబ్బంది ఏంటి, వచ్చిన ఇబ్బంది ఏంటి? అయితే నిజమైన భక్తుడు ఫలకాంక్ష ఉండదు వాడికి. ముక్తి ఎప్పుడు వస్తుంది, ఈ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఆ ఫలితం వస్తుంది, ఎదురు చూడడం. ఆ ఎదురు చూడటం వల్ల ఏమవుతుందంటే ఆరాటం పెరుగుతుంది, ఆరాటంలోంచి అశాంతి వస్తుంది. ప్రతి చిన్న విషయానికి ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఈ ఫలితం ఎప్పుడు వస్తుంది, ఈ పని చేసాం, ఆ పని చేసాం, ఎప్పుడు వస్తుంది, ఇలా ప్రతి చిన్న విషయానికి ఎదురు చూడటం నేర్చుకుంటే ఆరాటం వస్తుంది. ఆరాటంలోంచి ఆరాటం ఉన్నవాడికి అశాంతి, ఆరాటం లేని వాడికి అశాంతి. నా మాట ఎప్పుడైనా నేను చేతులు చేస్తే ఇచ్చే పూజ చేస్తాను, నోటి చూడనుకుంటే నిన్ను స్మరించుకుంటాను, నిన్ను స్మరించుకుంటాను, చేతులు చేస్తే పూజ చేస్తాను. ఎప్పుడైనా ఒకవేళ మాట్లాడతాను ఒకో భగవంతుడైనా వాడు ఒకడు ఉన్నాడని చెప్పడానికి మాట్లాడతాను, లేకపోతే నాకు మాట్లాడతాడు పని ఏంటి అనుకుంటాడు. భక్తుడు లక్షణం, భక్తుడు వాడి కోసం ఏం వాడు మాట్లాడుకోడట్ను. ఒకరు ఎవరితోనైనా మాట్లాడితే భగవంతుడిలో కూడా ఉన్నాడని చెప్పడానికి మాట్లాడతాడట్ను, వాడి గురించి ఏం మాట్లాడుకోడని, వాడు భక్తుడు అంటాడు. భక్తుడంటే ఎవడు జ్ఞానస్వరూపుడు, ప్రేమస్వరూపుడు. ఆయన ఎవడి కోసం అయితే బతుకుతున్నాడో, ఎవడి కోసం అయితే పని చేస్తున్నాడో, ఎవడి కోసం అయితే పూజ చేస్తున్నాడో, ఎవడి గురించి అయితే జపం చేస్తున్నాడో, వాడు ఉన్నాడని చెప్పటానికి మాట్లాడతాను కానీ లేకపోతే నాకు మాటతోటి పనేముంది, అది భక్తుడి లక్షణం. లేదా నాకు మాటలతోటి పనేముంది, నీతోటి మాట్లాడాల్సిన పని నాకేముంది. మనకి వెన్నెముకలు, మన వెన్నెముకలను చూడండి అనక, ఆ వెన్నెముకలు ఈ తల వెంట్రిక కంటే సన్నంగా కుండలిని శక్తి ఉంటారు. తల వెంట్రిక ఎంతకంటే సన్నంగా లోపల ఈ కొండ వెన్నెముక మొట్టమొదటి ఆరంభం ప్రభు సహస్రాలు అనుకుంటుంది కదా, అవి దాన్ని సుషిమనాలు అంటారు. అవి వెన్నెముక లోపల ఉంటాం, తల వెంట్రిక కంటే సన్నంగా ఉంటుంది, మీకు ఎక్స్రేకి దొరకదు. ఆ సుషిమనాడు, ఆ సుషిమనాడి వల్ల ఆ సుషిమనాడులో శక్తి ఉంటుంది, ఆ సుషిమనాడులో శక్తి ఉంటుంది. మీకు భగవంతుని మీద భక్తి పెరుగుతుంది అనుకోండి, ఆ సుషిమనాడులో శక్తి పెరిగి వచ్చి ఈ మెదడులోకి వస్తుంది, అప్పుడు మీకు సమాధి స్థితి కలుగుతుంది. ఇక్కడ మనం గ్రహించిన తెలిసిందంటే మీరు భక్తి పెరుగుతుంది అనుకోండి భగవంతుని మీద, ఆ లోపల ఎండెముక లోపల సుషిమనాడి అది పైకి అంటే కింద నుంచి పైకి ఎక్కడికి సహస్రాల్లో ప్రయాణం ప్రారంభిస్తుంది. భక్తి వల్ల శక్తి వస్తుంది, భక్తి వల్ల జ్ఞానం వస్తుంది, భక్తి వల్ల శాంతి వస్తుంది. ఈ వెన్నెముక ద్వారా ఆ సూక్ష్మ నాడి ద్వారా అక్కడ శక్తి ఉంటుంది, ఆ చైతన్యం అందులో ఉంటుంది. ఆ చైతన్యం ఆ శక్తి నెమ్మదిగా లేచి మీ భక్తి పెరిగే కొద్ది వచ్చి ఈ మెదడులోకి వస్తుంది. ఈ మెదడులోకి వచ్చేటప్పుడు సమాధి స్థితి కలుగుతుంది, ఆ సమాధి స్థితిలో భగవంతుడి స్వరూపం మీద తెలుస్తుంది. సమాధి స్థితి పొందకుండా ఎవరికి ఆత్మజ్ఞానం రాదు. ఆ సుక్ష్మమైన నాడు ఎప్పుడు మీరు అది ఎప్పుడు నిద్ర, ప్రతివాడు ఎన్నెముకలు లోపల ఉంటుంది నిద్రపోతూ ఉంటాడు. నీకు భక్తి పెరిగి కొద్దీ దానికి జాగ్రత్త వస్తుంది, జాగ్రత్త వచ్చి ఇలా పాము పాకుతుంది ఎప్పుడైనా చూడండి, పాము పాకేటప్పుడు చూసారా ఇలాగే ఆ ఎన్నెముక లోపల నుంచి పాము పాకేటప్పుడు నిదానంగా పాకదు, ఇలా పాకుతున్నాం. ఆ ఎన్నెముక లోపల నుంచి శక్తి ఇలా పాము పాకినట్టు ఇలా వచ్చి శాస్త్రాలకు అందుకుంటుంది, అప్పుడు మనిషికి సమాధి స్థితి వస్తుంది, అప్పటికి ఆత్మజ్ఞానం. ఆ శక్తి ఎలా పాకుతుందంటే మీకు భక్తి పెరిగి కొద్ది పాము పాకినట్టు పాక వస్తూ ఉంటుంది మీ సహస్రాలు. సుషుమ్న నాడి, ఆ సుషుమ్న నాడిలో ఉన్న శక్తి ఒక భక్తి వల్లే పెరుగుతుంది, మిగతా మార్గాలు కూడా ఉన్నాయి. దానివల్ల కూడా శిష్యున్న నాడికి జాగృతి వస్తుంది, కానీ భక్తి వల్ల మీకు తొందరగా వస్తుంది అని పెద్దలు చెప్తారు. భక్తి వల్ల శక్తి పెరుగుతుంది, భక్తి వల్ల జ్ఞానం వస్తుంది, భక్తి వల్ల శాంతి కలుగుతుంది, భక్తి వల్ల మీకు అమృతానుభవం కలుగుతుంది, భక్తి వల్ల మీకు భేదస్థితి రాలిపోతుంది. నీ వేరు నేను వేరని భేదస్థితి కూడా భక్తి వల్ల రాలిపోతుంది. మనస్సు ఈ భక్తి మనస్సును సమత్వం మీకు మళ్ళిస్తుంది. అయితే భక్తుడు భగవంతుడు అడుగుతాడనుకో, నీకేం కావాలని భక్తుడు నిజమైన భక్తుడు ఏం కోరుకోడు, నువ్వు ఏది ఇష్ట తీసుకుంటానంటాడు. ఇప్పుడు భగవంతుడు వచ్చి భక్తుడిని అడుగుతాడనుకో, నీకేం కావాలి, నాకు అది కావాలి ఇది కావాలి అడగడట్టాడు. నా గురించి నీకే బాగా తెలుసు, నాకు ఏది మంచిదో నాకంటే నీకే బాగా తెలుసు, నువ్వు ఇస్తే పుచ్చుకుంటాను లేకపోతే లేదు, అడిగే సమస్య లేదు, డిమాండ్ లేదు, ఆడు భక్తుడు. ఇక్కడ నాదంటూ సంకల్పం ఏమి, ఫలానా నాకు కావాలని అడగటానికి నాకు సంకల్పం లేదు. ఒకవేళ నేను ఏదైనా కోరి నేను అడిగి పుచ్చుకుంటాను అనుకో, నేను కోరింది భవిష్యత్తులో నాకు అపకారం చేస్తున్నామో, నేను కోరింది నాకు భవిష్యత్తులో అపకారం చేస్తున్నామో, అయ్యా నేను కోరేం పుచ్చుకోను, నువ్వు ఏది ఇస్తుంది నువ్వు ఏది అనుగ్రహిస్తుంది స్వీకరిస్తాను. అది భక్తుల లక్షణం అవుతుంది. అంటే ఈ లక్షణాలన్నీ మనకు ఉన్నాయో లేదో చూసుకోమని చెప్పకుండా చెప్పటం. మోక్షాన్ని కూడా అడగడట్టు, మోక్షాన్ని కూడా అడగడట్టు, నువ్వు ఇస్తే పుచ్చుకుంటాను. ఒకవేళ ఇవ్వనుకు, అడిగే సమస్య లేదు, అడగటానికి ఇక్కడ సంకల్పించేవాడు లేడు. అది భక్తి, అది శరణాగతి. అడగటానికి ఎవరైనా సంకల్పించేవాడు ఉంటే కదా, ఇక్కడ జీవుడు ఉంటే కదా, నాకు ఇది కావాలి అది కావాలని అడగటానికి సంకల్పించేవాడు లేడు, అనుకునేవాడు లేడు. అనుకునేవాడు ఉంటాయి, ఇక్కడ జీవుడు ఉంటే కదా, అంటే దేహం లేనైనా తలంపు ఉంటే కదా ఏదైనా అనుకోవటం. దేహము లేనైనా తలంపు ఉన్నవాడు అనుకోకుండా ఉండలేడు, అది లేనప్పుడు అనుకోలేడు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నీకు భిన్నంగా నేను ఏదైనా ఉంటే కదా అనుకోవటం అవుతుంది. అంటే ఆ శరణాగతి వల్ల ఎప్పుడన్నా వివేకానంద రామకృష్ణుని పక్కన కూర్చున్నప్పుడు అని ఊడెట్టున్నారు, ఈ శరీరానికి ఆ శరీరానికి తేడా. నరేంద్ర ఎప్పుడన్నా రామకృష్ణుని పక్కన అప్పుడు బిఏది చదువుకుంటున్నాడు, ఎప్పుడన్నా దసరా సెలవుల్లో మధ్య మధ్య ఎప్పుడు ఆదివారాడు వచ్చి కూర్చున్నాడు రామకృష్ణుడు గారు చూసి అని ఊడెట్టుండి, ఈ శరీరానికి తేడా లేదు. ఆయన శరీరం చూపించి ఆయన శరీరానికి ఆ శరీరానికి ఈ శరీరానికి తేడా ఏమి లేదు. ఈ శరీరం పోతే ఆ శరీరం ద్వారా నేను పనిచేస్తాను. ఈ శరీరం పోతే ఆ శరీరం ద్వారా నేను పనిచేస్తాను. ఈ శరీరానికి ఆ శరీరానికి తేడా ఏమి లేదు. ఒకవేళ శరీరం పోయిందని కూడా ఆ శరీరం ద్వారా పనిచేసేవాడు కూడా నేను. ఊరికెళ్ళిన తేలికే రామకృష్ణుడు అన్నాడు, ఆనంద సాగరంలో శాంతి సాగరంలో ఉరికేసి మొలకలేయటం తేలికే. కానీ ఇంకా అక్కడ ఉరక అక్కడ మొలకకుండా అది చూస్తూ అక్కడ ఏముందో చెప్పటానికి నేను శరీరం నిలబెట్టి నాకు శరీరంతో పనేముంది. ఆనంద సాగరంలో ఉరకలేసి మునిగేయటం నిజమే, కానీ మునక్కండి అక్కడ ఆఫ్ చేసుకుంటున్నాను నేను. అక్కడ ఏముందో మీకు చెప్పటానికి, అంతకంటే శరీరంతో నాకేం పని లేదు. మీరు చేయవలసిన సహవాసాలు పండితులతో కాదు, సాధు సత్పురుషులతో, సద్బుద్ధి ఉన్నవాళ్ళతో. అంటే నీకు ఈశ్వరుడికే శక్తి ఉంది, నీ అహంకారానికి శక్తి లేదు. అది నువ్వు గుర్తించాలి. నీ అహంకారానికి శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిదే, జ్ఞానం ఈశ్వరుడిదే. ఒకవేళ ఎప్పుడే మీకు కొంచెం జ్ఞానం కలిగేది ఈశ్వరుడిచ్చింది మీ సొంతం కా. ఇంకేదంటే ఇక్కడ మీరు గ్రహించవలసింది ఒకటి, మేము సాధన చేసేసాం అంచెల్ జ్ఞానం సంపాదించాను. మీరు అనుకోకుండా ఎన్ని సాధన చేసినా అది ఇవ్వకపోతే మీకు రాదు. అంచెల జ్ఞానం ఈశ్వరుడిదే, శాంతి ఈశ్వరుడిదే, వైభవం అంటే ఈశ్వరుడిదే. ఒకవేళ మీకు ఎప్పుడైనా శాంతి కలిగినా నా తెలివితేటలు వచ్చిందా అనుకోకండి, ఆ ఈశ్వరుడు ఇస్తే నీకు శాంతి వచ్చింది, ఈశ్వరుడు ఇస్తే నీకు జ్ఞానం వచ్చింది, ఈశ్వరుడు ఇస్తే నీకు అమృతత్వం వచ్చింది, ఈశ్వరుడు ఇస్తేనే మీకు మానసిక ఆరోగ్యం వచ్చింది. ఏంటి ఇది సాధించాం అది సాధించాం అంటారే, మీ మనసును బాగు చేసుకోవడం మానేసి. మీరు చచ్చిపోయిన తర్వాత, మీ శరీరం చచ్చిపోయిన తర్వాత వచ్చేది ఎవడు రాడు, మన కూడా మనస్సు మన మనస్సే మనకు కూడా వస్తుంది. మనకు కూడా వచ్చిన మనస్సును బాగు చేసుకోవడం మానేసి అది సాధించాం ఇది సాధించాం ఎవరిని ఉద్ధరించామంటామంటే, ఎవరిని ఉద్ధరించాలంటే ఇది సమన్వయం చేసుకో. ఆ ఉద్ధరింపు కూడా నీ మనస్సును బాగుపడుతుంది అనుకుంటేనే ఉద్ధరించదు. ఆ ఉద్ధరించబట్టం అనేది వల్ల నీ గర్వం వస్తుంటే నువ్వు పాడైపోతావు. మరి పాడి జన్మలు మిగిలితే చీకటి లోకాలు మిగిలితే ఈ దొంగదేని ఎవడైనా ఉద్ధరిస్తుందా? ఉద్ధరించదు, ఉద్ధరించినట్టు నటిస్తుంది. ఇప్పుడు మీరు ఎవరైనా సాధన చేస్తున్నారనుకోండి, మీకు అంత శాంతిగా ఉండాలని కూడా అనుకోండి, మేము సాధన చేసాము శాంతి, మీ సాధనకు అది శాంతినిచ్చేది ఈశ్వరుడు. మీకు మీ సాధనకు అది చెయ్యండి, మీ సాధనకు అది జ్ఞానం ఇచ్చేది ఈశ్వరుడు. ఒకవేళ మీకు ఎప్పుడైనా జ్ఞానం కలిగితే ఈశ్వర ప్రసాదం అనుకోండి. అర్జున అర్జున నువ్వు పూర్వం అనేక యుద్ధాలు చేశావు, ఈ పాండు కౌరవులందరూ మీ చుట్టాలు, కౌరవ సైన్యంలో మీ గురువులు ఉన్నారు, తాతలు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పూర్వ యుద్ధాలు చేసినప్పుడు నీకు ఎప్పుడు భయం కలగలేదు, అశాంతి కలగలేదు. ఈ కౌరవులందరూ నా కుటుంబ సభ్యులు, తాతలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, గురువులు ఉన్నారని నీకు దుఃఖం వస్తాను. అప్పుడు అంటాడు కృష్ణుడు, ఇది మమకారం కాకపోతే ఏంటి, అహంకారం కాకపోతే ఇదే పెద్ద మనిషి అయితే మరి పూర్వం యుద్ధాలు చేసినప్పుడు నీకు ఎందుకు దుఃఖం రాదు. ఈ మమకారాన్ని కోసేయటానికి నేను ఎక్కడున్నాను అడుగుతున్నాను. భీష్ముడు మా తాతగారు, ద్రోణుడు మా గురువు గారు, కౌరవులేమో మా పెత్తండ్రి గారు అబ్బాయిలు, ఇప్పుడు వస్తాను నీకు. పూర్వం చాలా యుద్ధాలు చేశావు, అప్పుడు ఎందుకు రాలేదు నీకు ఈ దుఃఖం? నీ మమకారం కారణం, నీ అహంకారం కారణం, ఈ దుఃఖానికి కారణం. ఇది కోసేయటానికి నేను ఎక్కడున్నాను. భీష్ముడు చాలా మంచివాడు, భీష్ముడు కానీ చెడ్డ పార్టీలో ఉన్నాడు. ఎక్కడున్నాడు భీష్ముడు? చాలా మంచివాడు అవటాను, కానీ ఏ పార్టీలో ఉన్నాడు? చెడ్డ పార్టీలో ఉన్నాడు. ద్రౌపదిని అవమానం చేసినప్పుడు కౌరవ సభలో భీష్ముడు మౌనంగా ఉన్నాడు, భీష్ముడు మౌనంగా ఉన్నాడు. చెడ్డవాడు చేసి దుర్మార్గం ఎటు ఉండదు, అవసరమైనప్పుడు మంచివాడు మాట్లాడకపోతే మంచివాడు మౌనం కూడా అటువంటిది. కోశ ఆయన కూడా కోశే అంటారు. చెడ్డవాడు చేసే దుర్మార్గాలు ఎటువంటివో, అవసరమైనప్పుడు మంచివాడు ఒక మంచి మాట మాట్లాడకుండా మౌనంగా ఉండటం కూడా అది కూడా దుర్మార్గమే. కోశే ఆయన కూడా కోశయ్య. ఎన్ని యుద్ధాలు చేశావు అప్పుడు ఈ దుఃఖమేమైంది నాకు అంటే నా వాళ్ళు, నేను వచ్చాక నాది వస్తుంది. ఇప్పుడు నీకు మమకారం వచ్చింది, అహంకారం వచ్చింది. నీ మమకారం అహంకారం పూర్వం ఎన్ని యుద్ధాలు చేసినప్పుడు ఎన్ని యుద్ధాలు చేసావు, అప్పుడు ఎక్కడికి వెళ్ళింది ఈ మమకారం, ఈ అహంకారం ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవటంలో వచ్చింది ఇదంతా. నీ వాళ్ళు ఎవరు, నీ వాళ్ళు ఎవరు ఎక్కడ? నీకు చుట్టమనుకాడు సమాజానికి అరిష్టంగా ప్రయత్నం చేసినప్పుడు, సమాజానికి అరిష్టంగా ఉన్నప్పుడు తీసేయటమే. వాడు కులాన్ని కూడా శుభ్రంగా నాశనం చేసి బయటికి వెళ్ళాడు కృష్ణుడు. వాడు కులం యాదవులు. వాడు అన్నాడు, యాదవులు బతికుంటే ఉన్నవాళ్ళని పాడు చేస్తారు, ముందు నేను పంపించేసి నేను బయటికి వెళ్తాడు. వాడు కులం వాళ్ళే, ఆయన ఎవరో జయించలేరు. ఎవరినే యాదవుల్ని అంటే ఆళ్ళాడు చేతులు పెట్టి ఆళ్ళు కొట్టి చచ్చిపోయారు. బయట వాళ్ళు వచ్చేవాళ్ళు యాదవులను ఎవరు జయించలేరు అసలు. అంటే వాళ్ళ వాళ్ళు పేచీలు పెట్టుకుని వాళ్ళ వాళ్ళు కొట్టుకు చచ్చిపోయారు. వీళ్ళందరినీ పంపించేసి నేను వెళ్తాను, లేదు సమాజాన్ని పాడు చేస్తారు, దేశాన్ని పాడు చేస్తారు. అది చాలా మంచి ప్రశ్న. ఇది పూర్వం అనేక యుద్ధాలు చేస్తావు, ఎప్పుడు నీకు దుఃఖం రాదు, ఈవేళ నీకు ఎందుకు దుఃఖం వస్తాం? చెడ్డవాడు చేసే దుర్మార్గాలు ఎటువంటివో, మంచివాళ్ళు కూడా అవసరమైనప్పుడు ఒక మాట మాట్లాడకపోవడం కూడా అటువంటిది. అంటే శక్తి అంటే ఈశ్వరుడిదే, జ్ఞానం అంటే ఈశ్వరుడిదే. ఒకవేళ మీకు ఎప్పుడైనా జ్ఞానం వచ్చినా శాంతి వచ్చినా మీ తెలివితేటలను బట్టి వచ్చింది అనుకోకండి. మీ తెలివితేటలు అంటే శక్తి, ఆ ఈశ్వరుడు ఇస్తే వచ్చింది, ఈశ్వరుడు ప్రసాదిస్తే మీకు వచ్చింది. మీకు అర్థమవుతుందా? అంటే ఆయన బుద్ధిని మనకు ఇస్తే కదా జ్ఞానం వచ్చింది. ఎటువంటి బుద్ధిని మనకు కలగజేస్తే జ్ఞానం వస్తుంది? ఆ బుద్ధిని ఆయనే ఇస్తాడు. ఆయన రాకుండా మనకు రాదు, ఆయన ఇవ్వకుండా మనకు రాదు. మన సాధన వల్ల వచ్చేది. మన సాధన ఎంత, మనం ఎంత, మన మనసు చేసే సాధన ఎంత చేస్తాం? రోజు గంటకు ఒక రకంగా ఉంటుంది, నిమిషానికి ఒక రకంగా ఉంటుంది. ఆ నిద్రపోయినప్పుడు ఎలా పడి ఉంటుంది, కానీ ఇంకా జాగ్రత్త అవస్థలో ఒక రకంగా ఉండదు. రోజుకి 90 అవతారాలు ఇస్తుంది. ఇంకా అది చేసే సాధన ఏంటండి? అంచేత నువ్వు ప్రపంచంలో ఎందుకు పనికిరానిది ఉందంటే నీలో నా దేహభావం, దేహాత్మ బుద్ధి. ప్రపంచంలో ఎందుకు పని, దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం అనుకునే బుద్ధే ఎందుకు పనికిరాని బుద్ధి అంటాడు. దేహాత్మ బుద్ధి అంటాడు. అంటే నీకు దేహాభిమానం. ఇప్పుడు మనకు ఎప్పుడైనా అశాంతి వస్తాం అనుకోండి, దుఃఖం వస్తాం అనుకోండి, దేహాభిమానమే కారణం. దేహాభిమానం లేని వాడికి బయట ఏ పరిస్థితి అయినా, వాడికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నా, వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నా, వాడికి ముందు అశాంతి రాదు. దేహాభిమానం లేని వాడికి, వాడికి పరిస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, అనుకోండి, వాడు అనుకున్న పని ఒకటి అవ్వటాలేదు అనుకోండి, మీకు అర్థమవుతుందా? వాడికి సమాజపరంగా ప్రకృతి పరంగా అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి పరిస్థితులు, దేహాభిమానం లేని వాడికి దుఃఖం రాదు. దేహాభిమానం ఉన్నవాడికి దుఃఖం, దేహాభిమానం లేని వాడికి దుఃఖం లేదు, అశాంతి లేదు. ఇప్పుడు మోక్షం మన హృదయంలోనే ఉంది, అది అసత్యం అనుకుంటాం మనం. దేహాభిమానాన్ని తీసేస్తే ఆ దేహం తాలూకు దేహమే సత్యం, దేహమే ఆత్మ అనుకున్న బుద్ధిని కనుక తీసేస్తే ఇప్పుడే ఎక్కడ ఇక్కడ ఉన్న మోక్షం మనకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. మనకున్న తలంపుల యొక్క వేగం వల్ల, వాసనల యొక్క వేగం వల్ల, సంస్కారాల యొక్క వేగం వల్ల ఇక్కడున్న ఆనందం మనకు అందటం లేదు. అంతకని లేకపోవటం వల్ల కదా ఉంది. మన సంస్కారాల యొక్క వేగం, మన తలంపుల యొక్క వేగం, మన కోరికల యొక్క వేగం, మన ఇష్టాయిష్టాల యొక్క వేగం, కర్మఫలం మీద మనకున్న కాంక్ష, ఇవన్నిటి వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఆనందం మనకు మనకు అందటం ఉంది, కానీ చేతికి అందటం లేదు. అసలు ఇంకోటి, ఇక్కడున్న ఆనందం మనకు అందింది అనుకోండి, ఈశ్వరుడి మీద శరణాగతి కుదిరింది అనుకోండి, దేహం ఉన్నా ఒకటి పోయినా ఒకటి, ఏమి భేదం తెలియదు మనకు. దేహం ఉన్నా పోయినా ఏమి భేదం కనిపించదు. మంచి శాస్త్రం ఏమని చెబుతానంటే, యమధర్మరాజు చేతికి అందకముందే నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. నీ శరీరం చచ్చిపోయాక యమధర్మరాజు చేతిలో పడతావు, నువ్వు దేహాభిమానం ఉంటే యమధర్మరాజు చేతికి నువ్వు చిక్కకుండానే ముందు ఆత్మజ్ఞానం సంపాదించు, అమృతానుభూతిని సంపాదించు, యమధర్మరాజు చేతికి చిక్కకు. నువ్వు జ్ఞానం సంపాదించలేవు, సరిగ్గా యమధర్మరాజు చేతికి దొరికేస్తావు. యముడు నిన్ను ఎక్కడికి పంపాలి, అక్కడికి పంపేస్తాడు. యముడు చేతికి దొరికావని నేను ఇంక విడిచిపెట్టాడు, ఎక్కడికి ఇసేయాలంటే అక్కడ విసిరేస్తాడు. వాడికి దొరక్క ముందే నువ్వు అమృత అనుభవం సంపాదించు. వాడికి దొరికావైన తర్వాత నువ్వు చేసేది ఏం లేదు. వాడు ఎక్కడికి ఇసేస్తాడు, ఇసేస్తాడు వాడిని నీ సంస్కారాన్ని బట్టి. వారు అలా ఎంచుకున్నారు, మీరు ఇలా ఎంచుకున్నారా అని ఎప్పుడు అనుకోకుండా, వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, పూర్వజన్మ వాసన బట్టి, ఆ పూర్వజన్మలో ఉన్న వాళ్ళు చేసిన కర్మను బట్టి వాళ్ళు అలా ఉన్నారు. అంతేకాని అస్తమానం మీరు అలా ఎంచుకున్నారు, వీళ్ళు ఇలా ఎంచుకున్న జడ్జిమెంట్లు చెప్పకండి. ఇప్పుడు చూడండి, కొంతమంది పుట్టిన సంవత్సరంలో చచ్చిపోతారు, కొంతమంది ఏ రోజుకి ఆ రోజు జబ్బు వాళ్ళకి రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, కేరళ ఫెడరల్స్ హాస్పిటల్ వందేళ్ళు బతుకుతారు. కొంతమంది రాళ్ళులే ఉంటారు, ఎనప మొక్కలే ఉంటారు, సడన్గా చచ్చిపోతారు. ఏం చేయాలి, చచ్చిపోయారు, ఈ అన్నపూర్ణ ఎలా బతుకుతుందంటే, ఈ లక్ష్మి ఎలా ఉందంటే, ఆ పార్వతి ఎలా ఉందంటే, ఆ ఎల్లయ్య గారు ఎలా ఉన్నారంటే, పుల్లయ్య గారు ఎలా ఉన్నారంటే అని మీరు ఎందుకు అనుకుంటారంటే, మీరు ఆ జన్మనే చూస్తున్నారు, కానీ పూర్వజన్మలో మీరు చూడటం లేదు. ఇటువంటి దేహాలు మనకు ఎలా వచ్చాయో, పూర్వం ఇటువంటి దేహాలు చాలా వచ్చాయి, ఆ దేహాలతో కూడా మనం పని చేశాం. ఆ పని చేయడం లోపల సంస్కారాలు ఉంటాయి, ఆ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాడి దేహం ఉంటుంది, ఆడి మనస్సు ఉంటుంది, ఆడి ప్రవర్తన ఉంటుంది. అది మనం తెలియక వాడు ఎలా ఉన్నాడేంటి, ఇది ఎలా ఉన్నాడేంటి అనుకుంటాం. ఆడి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాడు ఎలా ఉన్నాడు, పూర్వజన్మ వాసన బట్టి ఆడు ఎలా ఉన్నాడు, పూర్వజన్మలో వాడు చేసిన కర్మను బట్టి ఆడి దేహం అంతవరకు ఉండాలో వెళ్ళిపోయింది బయటికి. ఆ విషయం మనకు అర్థమైతే దేనికి ఆశ్చర్యం ఉండదు, దేనికి ఆందోళన ఉండదు, దేనికి ఆరాటం ఉండదు, దేనికి అశాంతి ఉండదు. నిశ్చలంగా ఉంటాం, నిర్మలంగా ఉంటాం, ఏకాగ్రంగా ఉంటాం, శాంతిగా ఉంటాం, సుఖంగా ఉంటాం, కుదిరిగా ఉంటాం. బొమ్మలనే అబద్ధాలే, బొమ్మలను ఆడించేవాడు నిజం. గారిడి అంత అబద్ధమే, గారిడి చేసేవాడు నిజం. ఈ శరీరాలను ఆడించేవాడు, ఈ శరీరాలన్నీ అబద్ధమే, కానీ శరీరాలను ఆడించేవాడు నిజం, వాడే అంతర్జ్ఞాని. కృష్ణుడు అంటాడు గీతలో, శరీరం ధరించకపోతే దేవుడు లేడు అంటున్నారు, ధరిస్తే అందరూ అవమానం చేస్తున్నారు అంటాడు. శరీరం ధరిస్తే పోయి దేవుడే లేడు అంటున్నారు. ఏంటి దేవుడు లేడు, దేవుడు అంటున్నారు, శరీరం ధరిస్తాడు, వీడి దేవుడు ఏంటి అంటున్నారు. శరీరం ధరిస్తే అవమానాలు, పోనీ శరీరం ధరించడం మానేస్తే అది దేవుడే లేడు అంటున్నారు. రూపం ధరిస్తే అవమానాలు, పోనీ రూపం కూడా మానించగలి, దేవుడు రూపంతో ఉండగలడు, రూపం లేకుండా ఉండగలడు, సాకారంగా ఉండగలడు, నిరాకారంగా ఉండాలి, రెండింటితో సంబంధం లేకుండా ఉండాలి వాడి దేవుడు. సాకారంగానే ఉంటాడు, నిరాకారంగానే ఉంటాడు, సాకారం కాకుండా, నిరాకారం కాకుండా, ఇంకా 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 అతీతంగా ఉంటాడు. దేవుడి శక్తి ఇటువంటిది, దేవుడు ఇంత దూరంలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడని కొరవటానికి మనం పనికి రావు, మనకు అంతస్తుకు అందడు. ఎలా ఈ జీవకోటి చేటి శరీరం ధరిస్తే దేవుని ధరించకపోతే దేవుడు లేడంటారు. శరీరం ధరిస్తే అందరూ అవమానాలు చేస్తున్నారు. ధరిస్తే ఒక గొడవ, ధరించకపోతే ఒక గొడవ. అంటే మనం అవమానాలు చేస్తున్నా దేవుడికి అవమానాల తాలూకు అదేం పడదు తనకు. అతను అంటే దేహం ధరించినప్పుడు కూడా తనకి ఎట్టి కూడా తనకు తెలియదు. దేహం ఈశ్వరుడు దేహం ధరిస్తే, గురువు దేహం ధరిస్తే తన దేహం మాత్రమే కాదని తనకు తెలుస్తూనే ఉంటుంది. వాడికి ఇంకా మానవ అవమానం లేదు, మనకు తెలియటానికి చెప్తున్నాడు. అది దుర్యోధనుడు కృష్ణుని రాయబారానికి వెళ్తే బంధించడానికి కృష్ణుని బంధించడానికి ప్రయత్నం చేశాడు. దేవుడు బంధిస్తాడు. కృష్ణుడు రాయబారానికి వెళ్తే దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నం చేశాడు. అయితే దుర్యోధనుడి యొక్క పాడుబుద్ధి కృష్ణుడి యొక్క శక్తి తెలుసుకోవటం కదా. దుర్యోధనుడు గ్రహించినా దేవుడేది, గ్రహించకపోయినా దేవుడే. కానీ సద్బుద్ధి లేకపోవటం వల్ల, సహృదయం లేకపోవటం వల్ల, ఆ లోపల అంతస్తు లేకపోవటం వల్ల, లోపల పుణ్యబలం లేకపోవటం వల్ల, లోపల సంస్కారం లేకపోవటం వల్ల ఆడు దేవుడు అనే భావన ఇక్కడికి అందటం లేదు. మామూలు మనిషి మనలాగా ఐదు అడుగుల మనిషి అనుకుంటాడు. ఏది ఉండదు. అమ్మా అమ్మా కాళీతో చెప్తాడు రామకృష్ణుడు, అమ్మా నీ గౌరవం నాకు వద్దు, యా గౌరవం వద్దు, రెండు నువ్వు తీసేసుకో. ధర్మం వద్దు, అధర్మం వద్దు, పుణ్యం వద్దు, పాపం వద్దు, ఈ ద్వైతం అంతా నువ్వు తీసేసుకో. నాకు శుద్ధమైన జ్ఞానాన్ని, శుద్ధమైన శాంతిని, దేహంతో సంబంధం లేని శాంతిని, లోకంతో సంబంధం, శుద్ధమైన జ్ఞానం, శుద్ధమైన శాంతిని నాకు ప్రసాదించు. నాకు శుద్ధ బుద్ధిని ప్రసాదించు. మనలో ఎవడైనా ఒక్కడున్నాడు అలా కోరుకునేవాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు శుద్ధ బుద్ధిని ప్రసాదించు, శుద్ధ మనస్సును ప్రసాదించు. నేను శుద్ధమైతే కదా నా లోపల శుద్ధమైన నేను నాకు తెలిసేది, నేను పవిత్రమైతే కదా నాలో ఉన్న పవిత్రమైన నాకు తెలిసేది. అమ్మా నీ గొప్పలు, నీ చెప్పలు, ఈ గౌరవాలు, అగౌరవాలు, ఈ అంతస్తులు, ఈ ఉండటాలు, లేకపోవటాలు, ఈ ధర్మాలు, అధర్మాలు, ఈ మంచులు, ఈ చెడ్డలు, ఈ చావులు, ఈ పుట్టుకులు, ఇవన్నీ నువ్వు తీసేసుకో. ఒకవేళ నా దగ్గర పుణ్యం ఏదైనా ఉందనుకో, నేను సంపాదించుకున్న పుణ్యం, ఒకవేళ నేను చేసిన పాపం ఏదైనా ఉందనుకో, ఆ రెండు నువ్వు తీసేసుకో. ఒకవేళ నాకు లోకంలో గౌరవం ఉందనుకో, అగౌరవం ఉందనుకో, ఆ రెండు నువ్వు తీసేసుకో. నాకు శుద్ధమైన బుద్ధి ప్రసాదించి, శుద్ధమైన జ్ఞానాన్ని ప్రసాదించమ్మా. నాకున్నీ నువ్వు తీసేసుకో. ఒకవేళ రామకృష్ణుడు చాలా గొప్పవాడని మనం చెప్పుకుంటున్నాం కదా, అది చెప్పుకోక్కర్లేదు, అది కూడా నువ్వు తీసేసుకో. నాకు జ్ఞానం లేనప్పుడు ఇటు చెప్పుకుంటే నాకెందుకో. ఈ గొప్పలు కూడా నువ్వు తీసేసుకో. రామకృష్ణుడికి ఏదైనా గౌరవం ఉంటే అది కూడా నువ్వు తీసేసుకో. నాకు శుద్ధ బుద్ధిని ప్రసాదించి, శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదించమ్మా. అది భక్తి. మీకు చాలా గౌరవం సంపాదిస్తారనుకోండి, మీకు శాంతి లేదనుకోండి, సుఖం లేదనుకోండి, గౌరవం ఏం చేసుకుంటారు? అంచేత నిజమైన భక్తి మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మీరు అవసరం లేదు, మీరు అడగక్కర్లేదు. అంటే దేవుని మనం తొందర పెట్టకూడదు. మీకు అర్థమవుతుందా? ఆయన ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. మీకు ఏ పని ఎప్పుడు చేయాలో, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో చూసుకుంటాడు. ముహూర్తం ఆయనే పెట్టుకుంటాడు. మీరు కంగారు పడక్కర్లేదు. మన మంచి వర్గం మనం విడిచిపెట్టకూడదు, మన మార్గం మనం విడిచిపెట్టకూడదు. ఎదురు చూసినట్టు దేనికి ఉండకూడదు. ఎదురు చూసినట్టుంటే మానసిక ఆరోగ్యం పాడైపోతుంది, ఆరాటం పెరుగుతుంది. ఈ ఆరాటాల వల్ల రక్తపోట్లు వస్తాయి. అయితే మనం ఏది ఎక్స్పెక్టేషన్ వద్దు. ఎక్స్పెక్టేషన్ లేకపోతే డిసప్పాయింట్మెంట్ కూడా ఉండదు. అయితే నీ మార్గంలో నువ్వు నువ్వు నెమ్మదిగా ఉన్నాడు, పరిగెట్టక్కర్లేదు, తొందరగా వెళ్ళక్కర్లేదు, చీమ నడిచినట్టున్నాడు, కానీ రైట్ డైరెక్షన్ ఉన్నాడు. రాంగ్ డైరెక్షన్, నువ్వు చీమ ఎంత నెమ్మదిగా నడుస్తుందో అంత నెమ్మదిగా ఉన్నాడు. పట్టు పురుగు అది అల్లిన గూళ్ళోనే అది బంధింపు పడిపోయి చచ్చిపోతుంది. అలాగే మన కోరికలు, మనకి ఏ కోరిక మంచిదో ఏ కోరిక చెడ్డదో తెలియకుండా మన కోరికలు, అసలు ఏ కోరిక మనకు మంచిదో మనకు తెలియదు, ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాం. ఈ కోరికలు అనే గూట్లోనే మనం పడిపోయి మన అంతమైపోతాం. ఏది మంచిదో కూడా మనకు తెలియదు. అంటే భక్తుడు ఏం చేస్తాడు, నాకు ఇది కావాలన్నాడు. నాకు ఏది మంచిదో నాకంటే నీకే బాగా తెలుసు, అదే చెయ్యంటాడు. భక్తుడి లక్ష్యం, భక్తుడు కానివాడు నాకు అది ఇది కావాలంటాడు. అది నిజంగా ఈశ్వరుడు ఇచ్చిన పట్టు పురుగు, అది అల్లుకున్న గూట్లోనే అది చచ్చిపోతున్నట్టు. అది గూడు అల్లుకుంటుంది, అల్లుకుని పూర్తిగా అల్లేసుకుని బయటకు వెళ్తానికి దారి కనపడదు. ఆ గూట్లోనే చచ్చిపోతున్నట్టు. జీవుడు కూడా, మనిషి కూడా అంతే, తన కోరుకున్న కోరికల్లోనే పతనం అయిపోయి చచ్చిపోతాడు. పట్టు పురుగు ఏం చేస్తున్నాడు, గూడు అల్లేస్తా ఉంటున్నట్టు, మొత్తం అంతా అల్లేస్తుంది, బయటకు వెళ్ళడానికి దారి కనపడదు. అది అనుకున్న గూట్లోకి పడిచే చచ్చిపోతున్నాడు. మనిషి కూడా అలా చచ్చిపోతున్నాడు. అంటే మనం బయటికి వెళ్ళకుండా కూడా గూడు అల్లేసుకుంటున్నాం కానీ తెలియదు, ఉరికి గూడు అల్లేస్తున్నాం అల్లేస్తున్నాం అనుకుంటున్నాడు. ఈ కోరిక నడవేరిపోయింది, ఆ కోరిక నడవేరిపోయింది, ఈ కోరిక అలా కోరికలు కోరుకుంటే ఇలా గూడు కట్టుకుని చివరికి ఆ గూట్లో నడి చచ్చిపోతాడు. ఒకసారి మనం అనుకున్న కోరికలు నెరవేరడం, ఇంటికి నెరవేరలేదంటే ఆ కోరిక నెరవేరిపోతే, ఆ కోరిక నెరవేరితే మనం పాడైపోతామని తెలుసు. ఆ కోరిక నెరవేరకుండా ఆపుచేస్తాడు వాడు గురువు, వాడు ఈశ్వరుడు. ఆయన ఇవ్వలేక కాదు, ఆయన అనంతుడు, సర్వేశ్వరుడు, లక్ష్మీపతి. ఆయన ఇవ్వలేక కాదు, ఇస్తే పాడైపోతామని తెలుసు, అందుకని ఇవ్వకుండా ఆపుచేస్తాడు. అంతేకాని మన మీద ఇష్టం లేక కాదు, మనం బాగు చేయటం ముఖ్యం ఆయనకి, మనం పవిత్రులు చేయటాన్ని ముఖ్యం. ఆయన పేరే పవిత్రుడు, ఈశ్వరుడు పేరే పవిత్రుడు, అపవిత్రుడే మహావిష్ణువు. అది ఈశ్వరుడు పేరే పవిత్రుడు, ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన స్మరించుకుంటే మనం కూడా పవిత్రుడు అవుతాం. ఆయన స్మరించుకోవటం వల్ల లాభం, మన ఆయన స్మరించుకోవటం వల్ల ఆ పవిత్రత ఆయన ఇస్తే అవుతాం. కానీ ఇక్కడ గాలిలో ఎక్కడ మన అహంకారం ఏం చెప్తుందంటే మనం స్మరించుకోవడానికి పవిత్రులు అవుతామనుకుంటాం, అది నిజం కాదు. ఎవరు స్మరిస్తారు, అహంకారం స్మరిస్తుంది. అహంకారం నేను స్మరించాను కాబట్టి నేను పవిత్రుడు. అహంకారం స్మరించుకోవడంలో జీవుడు పవిత్రుడు ఎవడు? నీకు అర్థమవుతుందా? ఆయన పవిత్రుడు, ఆ పవిత్రుడు ఇస్తే పవిత్రులు అవుతాం. నువ్వే నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చెయ్యి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చెయ్యి, ధ్యాన మార్గంలో ప్రయాణం చెయ్యి, విచారణ చెయ్యి, లేకపోతే ప్రేమ మార్గంలో ప్రయాణం చెయ్యి, ఏ మార్గంలో ప్రయాణం చేసినా స్థిరణ శుద్ధిగా చెయ్యి. మాట, మనస్సు, పని ఒకటిలాగా ఉండాలి. మాట ఒకటి చెప్పి మనస్సు ఒక రకంగా ఉండి, మాట ఒకటి చెప్పి చేతడు ఇంకో పని చేసి వాడితో చాచిపాములతో ఎలా ఉంటారు, అంత జాగ్రత్తగా ఉండడం అంటాడు రామకృష్ణుడు. చాచిపాము అంటాడు అలా. కొంతమంది నోటితోడు మాట ఒకటి చెప్తారు, ఆ మాట చెప్పేటప్పుడు వాళ్ళు మనస్సు ఇంకో రకంగా ఉంటుంది. నీకు అర్థమవుతుంది? మనస్సు ఒక రకంగా ఉంటుంది, మాట ఒక రకంగా ఉంటుంది, వాళ్ళు చేతడు చేసే పనికి, వాళ్ళు నోటితో చెప్పే మాటకి, మనస్సులో ఉన్నదానికి ఏమీ సంబంధం ఉండదు. చాచిపాములు మెరుగు వాళ్ళ మీద, చాచిపాముల కంటే తాచి పాముల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటావు వాళ్ళ దగ్గర కూడా అంత జాగ్రత్తగా ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు నాకు సహాయం చేయటానికి ఒక పంపమని ఈశ్వరుని అడుగుతాడు. అప్పుడు నరేంద్రుని ఈశ్వరుడు పురమాయిస్తాడు పంపటానికి. నాకు సహాయం చేయటానికి పంపుతానన్న మనం వాడు ఇంకా నా దగ్గర రావటాలంటాడు రామకృష్ణ. నీకు దాని దగ్గరికి వస్తాడు, ఇంకా టైం అవ్వలేదు, టైం అవ్వకుండా ఏది జరగదు. ఇప్పుడు మనం చచ్చిపోవాలి చచ్చిపోవాలనుకుంటాం అనుకోండి, చావు రాదు, టైం వచ్చే వరకు బతుకుతాం. ఇప్పుడు మన అందరికీ చావు కోరుకుంటున్నాం రాదు, ఆ టైం వచ్చినప్పుడు ఆగదాం. ఇప్పుడు ప్రాణం పోయే టైం వచ్చినప్పుడు ప్రాణం ఆగదాం. ఇప్పటి నుంచి మనం చచ్చిపోవాలి చచ్చిపోవాలనుకుంటే మన ఇష్టం కాదు, ప్రాణం పోదు. కొంతమంది తీసుకుని తీసుకుని 100 ఏళ్ళు బతుకుతారు. అయితే వాడు వస్తాడు, ఆడి ఇంకా టైం అవ్వలేదు. ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. అలా మనం చిన్న అన్నం అరగటానికి 4 గంటలు పడుతుంది. మనం చిన్న అన్నం తినేసిన వెంటనే అయిపోదు, 4 గంటలు 5 గంటలకు కానీ మనం చిన్న అన్నం అరగదు. అయితే అన్నం తిన్న తర్వాత 5 గంటల దాకా ఏది తినకూడదు. ఏం చెప్పి మళ్ళీ ఇది అరకున్నాం ఇంకోటి తినేస్తే మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది. మళ్ళీ అన్నం తిన్న వెంటనే ఉరవలయ్యి తినేయకూడదు. మనం ఉరవలంటే బొటానీలు ఇయ్యను. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్స్ ఓన్ టైం. వాడు ఇంకా నా దగ్గర రాలేదంటే వస్తాడు, టైం రావాలి. టైం రాకుండా ఏది జరగదు. మన శరీరం కూడా ఏదో ఒక టైంలో వస్తుంది. ఏ టైంలో పంపాలి ఈశ్వరుడు చూసుకుంటాడు. ఈశ్వరుడికి తెలియకుండా, ఈశ్వరుడు యొక్క సంకల్పం లేకుండా నీ శరీరం చేయవలసిన పని ఈ లోకంలో లేకపోతే నీ శరీరాన్ని పంపడం ఈశ్వరుడు. నీ శరీరం చేసే పని ఏమీ లేదనుకో, నీ శరీరాన్ని పంపడకు ఈశ్వరుడు. ఆ పని పూర్తి అయిపోయిందనుకో, నేను ఆగమని ఆపు చేయడు తీసుకుపోతాడు. మన ముక్కులు ఎవడైతే గాలి పోసాడో వాడే చేస్తాడు. మన ముక్కులో గాలి ఎవడైతే పోసాడో వాడే చేస్తాడు. కొంతమంది ముక్కులో గాలి చూసుకుంటారు, దాన్ని ప్రాణాయామం అంటారు. అది మంచిది. యోగ మార్గంలో చెప్తారు. అంటే ముక్కులో గాలి చూసుకోవడం అంటే మరి ముక్కులో గాలి ఎడమ రంధ్రం ద్వారా ఒకసారి తిరుగుతూ ఉంటుంది, ఒకసారి కుడి రంధ్రం దాకా తిరుగుతూ ఉంటుంది, ఒకసారి 2 రంధ్రాల ద్వారా సమానంగా తిరుగుతూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ముక్కులో గాలి కూడా సమానంగా తిరగదు, ఒకసారి ఎడమ ముక్కు ద్వారా ఎక్కువ తిరుగుతుంది. మీరు చూసుకోండి ఇంటికి వెళ్ళాక, ఒకసారి కుడి ముక్కు ద్వారా ఎక్కువ తిరుగుతుంది, ఒకసారి 2 ముక్కుల ద్వారా సమానంగా తిరుగుతూ ఉంటుంది. అవి జాగ్రత్తగా చూసుకోండి, దానివల్ల కూడా మీ మనసు నిలబడుతున్నారని ప్రాణాయామంలో ఆ ప్రక్రియలో చెప్తారు. అమ్మా, రామకృష్ణుడు అంటాడు, అమ్మా నీ పాదాల మీద నాకు భక్తి కలిగితే గాలి కూడా నాకు ఎందుకమ్మా, ఎడముక్కు కూడా కుడి ముక్కు కూడా నాకెందుకమ్మా, గాలి ఎడు తిరుగుతుందే నాకెందుకమ్మా, నీ పాదాల మీద భక్తి కలిగితే ఈ గాలి ముక్కులో గాలి చూసుకోవడంలో ఏ ప్రయోజనం వస్తుందో, నీ పాదాల మీద ఉన్న భక్తి వల్ల ఆ భక్తి ఆ శక్తి నాకు రాదమ్మా. ఈ ముక్కులో గాలి చూసుకునే వాళ్ళందరికీ ఏ శక్తి వస్తుందో, అలాగే నీ పాదాల మీద భక్తి ఉంటే నాకు ఆ శక్తి రాదా, నువ్వు ఇవ్వవమ్మా నీ పాదాల మీద. ఈ భక్తి కంటే గొప్పదే ఈ గాలి. అంటే యోగ మార్గంలో చెప్తారు, అది యోగ మార్గంలో ఈ ప్రాణాయామంలో చెప్తే అది కూడా ఒక మార్గం. ప్రాణాయామం కూడా ఒక మార్గం మనం కాదంటానికి వీల్లేదు. కానీ రామకృష్ణుడు ఏమంటాడంటే, ఆ ప్రాణాయామం దగ్గర వాడు ఏదైతే పొందుదాం అనుకుంటున్నారో, నీ పాదాల మీద నాకు భక్తి కుదిరితే అది నేను పొందలేనా అమ్మా. ఒకసారి రామకృష్ణుని ఒకడు అన్నాడు, ఒక జ్ఞానులు ఏం చెప్పు, బ్రహ్మం 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 ఉన్నదంతా ఒకటే, ఇది బ్రహ్మం బ్రహ్మం ఉన్నదంతా ఒకటే, ఇది బ్రహ్మం 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 అంటారు ఎక్కువ జ్ఞాన మార్గంలో ఉన్నవాడు. రామకృష్ణుడు బ్రహ్మం అంటు శక్తి 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 అంటాడు. ఏమంటాడు? శక్తి శక్తి అంటాడు. అంటే ఒకసారి ఒక భక్తుడు అడిగాడు, ఒక జ్ఞాని అడిగాడు, ఎవరిని రామకృష్ణుని, మీరు బ్రహ్మం కూడా ఎత్తరేంటండి, ఎప్పుడు శక్తి శక్తి అంటారండి, బ్రహ్మం మామూలుగా జ్ఞానులందరూ వేదాంతులందరూ బ్రహ్మం 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 అంటారు, మీరు ఎప్పుడు శక్తి శక్తి అంటారు బ్రహ్మం కూడా అంటే అంటే. రామకృష్ణుడు అన్నాడు, ఒరే బ్రహ్మము లేకుండా శక్తి ఉంటుందా, నిప్పు లేకుండా వేడి ఉంటుందా, ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ బ్రహ్మం ఉంటుంది. నీకు అర్థమవుతుందే, ఎక్కడైతే సూర్యుడు ఉన్నాడో అక్కడ వెలుతురు ఉంటుంది, ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ, ఎక్కడైతే నిప్పు ఉంటుందో అక్కడ వేరు ఉంటుంది, నిప్పున్న చోట వేరు ఉంటుంది, సూర్యుడు ఉన్న చోట వెలుతురు ఉంటుంది, ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ బ్రహ్మం అని చెప్పక్కర్లేదు. బ్రహ్మము లేకుండా శక్తి ఉండదు. నేను శక్తి శక్తి అంటే నేను చెప్పిన శక్తి బ్రహ్మము లేకుండా ఉంటుందా, నిప్పు వేడి లేకుండా ఉంటుందా, సూర్యుడు వెలుతురు లేకుండా ఉంటాడా, వేరే వెర్రి వాడా, ఏం ప్రశ్న రా అంటాడు రామకృష్ణుడు. శక్తి బ్రహ్మము లేకుండా ఉంటుందే, నిప్పు వేడి లేకుండా ఉంటుందే. జ్ఞానం శక్తి లేకుండా ఉంటుందే. జ్ఞానం అంటే ఈ పుస్తకాలు చదవటంలో వచ్చే జ్ఞానం ఇంకా ఆత్మజ్ఞానం, ఈ చైతన్యం తాలూకు ఎరిక, చైతన్యం తాలూకు ఎరిక శక్తి లేకుండా ఎలా ఉంటుంది? ఈ మధ్యన ఒక మహాత్ముడు అన్నాడు, మీరు కింద నుంచి పైకి వెళ్తే గొడవ ఎక్కువ గొడవగా ఉంది, పై నుంచి కిందకి రమ్మన్నాడు. మీరు ఒక మహాత్ముడు అన్నాడు ఈ మధ్యనే, మీరు కింద నుంచి పైకి వెళ్తా అంటే గొడవలు పెరిగిపోతున్నాయి, పై నుంచి కిందకి రమ్మన్నాడు. ఈ కింద నుంచి పైకి వెళ్దామని చూస్తే దేహము ఇంద్రియాలు మనసు అన్నీ అడ్డొచ్చేస్తున్నాయి, గొడవ గొడవ అయిపోతుంది, సాధించింది సున్నా, అల్లరి చూస్తే ఎక్కువగా ఉంది. కింద నుంచి పైకి వెళ్తే గొడవ గొడవలు అయిపోతున్నాయి, పైనుంచి కిందకి రమ్మన్నాడు. అంటే ఈ దేహము ఇంద్రియాలు లోకము ఈ జీవుడు ఈ జీవ లక్షణాలు ఈ మనసు ఈ గొడవలు పెట్టుకుంటే మీ పైకి రాలేకపోతున్నారు. పైన ఎవడున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు. పైన బ్రహ్మజ్ఞానం ఉంది, పైన బ్రహ్మం ఉంది, అది పట్టుకుని కిందకి రండి, ఈ దొంగ నేను పోతాడు, ఈ కింద నుంచి పైకి వద్దంటే ఈ అడ్డు వచ్చేస్తున్నాడు, మీకు పైనుంచి కిందకి రండి, ఇది పోతాడు, కింద నుంచి మీరు పైకి రావచ్చు కానీ ఇది మిమ్మల్ని అలర పెట్టేస్తాడు, ఇది పైకి తొందరగా బయటకు వెళ్ళడం. మీరు పైనుంచి కిందకు వస్తే మరి ఇప్పుడు మనం తహసీల్దార్ గారి దగ్గర ఏదైనా పని చేయించుకోవాలనుకోండి అనుకోండి, ఆ గుమస్థానం పట్టుకోవాలి, నీకు అర్థం అవుతుందా? ఆ బంట్ రొత్తిని పట్టుకోలేదు, అయితే ఆ రూపాయి ఇవ్వబోతాడు లోపలికి వెళ్ళినప్పుడు. ఒకసారి రామకృష్ణ గారు ఏలూరులో కలెక్టర్ చేస్తున్నారు. కలెక్టర్ చేస్తాంటే ఆ బంట్ రొత్తులు ఆ గుమ్మం దగ్గరుండే, ఏ మీరు వెళ్ళకండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళకండి, మీరు ఒక్కకుండా పంపుతున్నాడు. రామకృష్ణ గారు అన్నారే, బయటకు వచ్చి మీరు అందరూ లోపలికి వచ్చింది అన్నారు. అదేంటున్నాడు పంపుతున్నాడు కదా అందరూ, అలాగే ఒకళ్ళ దగ్గర 5 రూపాయలు పుచ్చుకుంటే ఇంకా ఆడు పంపడాడు, పాపం వాళ్ళు 5 రూపాయలు ఇవ్వగలరు ఇవ్వలేరు అని చెప్పి అందరూ లోపలికి వచ్చేసి ఒకళ్ళ పని చూసి పంపిస్తూ ఉండిపోదు. ఈ బంట్ రోజు 5 రూపాయల రూపాయి ఇవ్వతూ లోపలికి వెళ్ళిన వాళ్ళు అయితే కలెక్టర్ గారు లేరంటాడు లోపల. అంచేది మనకు సాంతం దేవుడు వరం ఇచ్చినా పోదారు ఇవ్వడండి, ఒక దేవుడు లోపలికి రెండన్నీ పోదారు వెళ్ళినవ్వడండి. అయితే మీరు కింద నుంచి వెళ్తే చాలా గొడవలు వచ్చేస్తున్నాయి, ఈ బంటులతో పట్టుకోవాలి, గుమ్మస్థానం పట్టుకోవాలి, చాలా గొడవలు ఉన్నాయి. అలాగే మీరు కలెక్టర్ గారిని పట్టుకున్నారనుకోండి, కలెక్టర్ గారు మాట చెప్పారనుకోండి, తహసీల్దారు గారికి ఆ పని అయిపోతుంది. ఇంకా కలెక్టర్ గారు కింద ఉంటాడు, ఎవరు తహసీల్దారు? మీరు తహసీల్దార్ గారికి వెళ్ళాలంటే ముందు బంటులతో పట్టుకోవాలి, గుమ్మస్థానం పట్టుకోవాలి, ఇంకో టోపీ ఉన్నాడు పట్టుకోవాలి, ఇంకోని పట్టుకోవాలి. కలెక్టర్ గారిని పట్టుకున్నారనుకోండి, మీరు వీడు ఆడ మాట చెప్పేస్తాడు, ఎవరు తెలుసు తాసులు దడతాడు, మీ పని అయిపోతుంది, పైనుంచి కిందకు వస్తే వీడు పోతాడు, వీడు మీ పని అంటే అహంకారం పోతుంది, పైనుంచి కిందకు వస్తేనే దేవుడు కరెక్టర్ అనుకోండి, అహంకారం తాసులు ధరించాడు పోతాడు, పైనుంచి శక్తి వచ్చింది, పైనుంచి మొట్టికాయలు మొడతాను వీడు పోతాడు. కింద నుంచి వెళ్ళాలంటే ఇంద్రియాన్ని పట్టుకోవాలి, మనసుని పట్టుకోవాలి, గొడవ గొడవలు ఎక్కువైపోతున్నాయి. మీరు ఉపాయం ఆలోచించుకోండి, ఇది మీకు మీ రుచి కనుక, అంటే మీ అనుకూలంగా మీ సంస్కారాన్ని బట్టి మీకు ఏమైనా కుదిరితే అందరికీ చెప్పని, మీ సంస్కారం లేదు, మీరు కింద నుంచి అయితే అలరి ఎక్కువగా ఉంది, పైనుంచి రండి, పైనుంచి వస్తే దొంగలేని పోతాడు అన్నాడు. అంటే కింద నుంచి వెళ్ళొచ్చు, అలర పెరిగిపోతుంది, పని అవుతుందో లేదో తెలియదు, పైనుంచి వచ్చామనుకుని అలర ఉండదు, పని పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మన కింద నుంచి విషయాల మీద మనకు ఆసక్తి ఉంది, విషయాల మీద ఆసక్తి ఉంది. ఆ విషయాల మీద కింద నుంచి వెళ్తాంటే దేవుడు ఈ విషయాల మీద ఆసక్తి కనిపిస్తాడు. దేవుడు అనుకున్నాడు అనుకోండి, పైనుంచి కిందకి వస్తాం, ఆడే తీసేస్తాడు విషయాల మీద ఆసక్తి. మనకి విషయాల మీద ఆసక్తి ఉంది కదా, కింద నుంచి వెళ్ళాలంటే ఇది దారి ఇవ్వాలి. ఈ విషయాల మీద ఆసక్తి మనకు దారి ఇవ్వాలి. దారిస్తేనే కానీ శాసనదారి గారి దగ్గరికి వెళ్ళడం మీకు అర్థం అది. ఈ బొంట్రోతులు, ఈ నౌకలు, ఈ టోపీ వాళ్ళు వీళ్ళందరూ పట్టుకోవాలి. అయితే పైనుంచి కిందకి వస్తాం అనుకుని ఆడ తీసేస్తాడు విషయాసక్తి. మీకు అర్థమవుతుందా? విషయాసక్తి ఆడ తీసేస్తాడు. ఆడ ఎవడో ఆ దేవుడు తీసేస్తాడు. పైనుంచి కిందకి వస్తే ఆడ తీసేస్తాడు. ఒకవేళ మీకు నచ్చితే మార్గం వచ్చు, మీ కింద నుంచి పైకి రావాలంటే రండి, నాకు అభ్యంతరం లేదు. పైనుంచి కిందకి రావటానికి కూడా ఏమైనా చూసుకోండి, మీ అభిరుచిని బట్టి చూసుకోండి అని చెప్పాడు. అది మీ టేస్ట్ కుదురుతుందో లేదో చూసుకుని రమ్మన్నాడు. ఏమక్కర్లేదు, మీరు తహసీల్దారి గారి దగ్గరికి మీ పని అవదా అంటాడు. ఇదే మీరు హైదరాబాద్ వెళ్ళి మంత్రి గారితో చెప్పించుకున్నాడు అనుకోండి, మాట్లాడుకున్న సంతకం పెట్టి పంపిస్తాడు. కాబట్టి ఈ పని అవదా అని చెప్పినోడు. అంటే మీరు ఆ ఈశ్వరుని పట్టుకోండి కదా, ఈశ్వరుని పట్టుకోండి. ఒకవేళ విషయాసక్తి మీకు అడ్డేస్తాడు అనుకోండి, ఆడే తీసుకు పక్కన పడేస్తాడు. ఆడి మీద భక్తి పెంచుకోండి. ఎవడి మీద? వాడి మీద. ఆడిని పట్టుకోండి, ఆడి పాదాలు పట్టుకోండి. ఆడి పాదాలు పట్టుకుని మీరు కిందకి రండి, గొడవలను వదిలిపోతాయి. ఆడిని వదిలేసేది నేను ఉద్ధరించేస్తాను, ఉద్ధరించేస్తాను, ఆడిని జయించేస్తాను, ఈయన జయించాను, ఇలా మొదలెడిచి ఇక్కడ ఉంచేస్తాయి మిమ్మల్ని. మిమ్మల్ని పైకి రాణిస్తాయి. బండ్రూర్ దగ్గర ఆగిపోతాం మనం. పైనుంచి కిందకి రావటం మొదలెడుతున్నాం అనుకోండి, వీడు జడుచ్చాడటం దొంగ నేను పక్క తప్పుకుంటాడు. ఈ కింద నుంచి పైకి రావడానికి ప్రయత్నం చేసి కింద వాళ్ళందరికీ అధికారి వీడండి. ఎవడండి? ఈ దొంగ నేను. ఆడ అని చేస్తూ ఉంటాడు మనం చేసే ప్రయత్నాలు. ఈ దొంగ నేను ఏం చేస్తున్నాడంటే సాధన నిజంగా సాధన చేయదు, సాధన చేసినట్టు నటిస్తున్నాడు. అది నిజంగా చేయదండి, సాధన చేసినట్టు నటిస్తుందండి. అది మీ అనుకూలాన్ని బట్టి మీరు చూసుకోండి. ఒకవేళ కింద నుంచి మీకు అంత శక్తి ఉంటే కింద నుంచి పైకి రండి, ఒకవేళ పైనుంచి కిందకి రావడం కూడా మీకు ఏమైనా అవకాశం ఉంటే చూసుకోండి అని. అంటే ఈశ్వరుడి పాదాలను పట్టుకుని రండి. ఈ అహంకారాన్ని పట్టుకుని అహంకారం చుట్టూ తిరిగి ఈయన ఎలా పోగొట్టుకోవాలి, ఈయన ఎలా పోగొట్టుకోవాలనుకునే బదులు ఈశ్వరుని పాదాలు పట్టుకోండి. ఆడి నువ్వు పక్కన పెట్టేస్తాడు. కానీ దొంగనే నేను ఆడి పక్కన పెట్టేస్తాడు. ఈ ఉపాయం మీకు ఏది ఇష్టమైతే చేసుకోండి. అయితే మీరు ఏది చేసినా చక్రను శుద్ధిగా చేయాలి. భక్తి మీరు తేలిక అనుకుంటారు, కానీ భక్తి నేర్చుకోవటంలో తెలుస్తుంది అందులో నా కష్టం. మామూలుగా భక్తి తేలిగ్గానే ఉంటుంది. ఆ భక్తిని మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే, ఆ భక్తిని మీరు అభ్యాసం చేయడానికి ప్రయత్నం చేస్తే అందులోనే కష్టం కూడా తెలుస్తుంది. దిగిన వాడికి లోతు తెలుస్తుంది, దిగిన వాడికి లోతు తెలియదు. కానీ ఉన్న మార్గాల్లో కల్లా భక్తి మార్గం తేలికే. కానీ అది మీరు అది అభ్యాసం చేసినప్పుడు దాని తాలూకు లోతులు మీకు తెలుస్తూ ఉంటాయి. అంటే మీరు ఏ మార్గాన్ని వెళ్ళినా అరుణాచలానికి 9 మార్గాలు ఉన్నాయి, 9 రోడ్లు ఉన్నాయి. ఏ రోడ్లోంచి అయినా మీరు అరుణాచలం వెళతారు. బెంగళూరు రోడ్డు, మెడ్రాస్ రోడ్డు, పాలూరు రోడ్డు, పోలూరు అంటారు, పోలూరు పాలూరు కాదు పోలూరు అంటే రాయబెల్లూరు రోడ్డు, ఇలా 9 రోడ్లు ఉన్నాయి. నవద్వార ఈ 9 రోడ్లు ఏ రోడ్డు అంటే వచ్చిన వాడైనా మన కాట్పాడిలో దిగినా అరుణాచలం వెళ్ళొచ్చు, మెడ్రాస్లో దిగిన అరుణాచలం వెళ్ళొచ్చు, బెంగళూరులో దిగిన అరుణాచలం వెళ్ళొచ్చు. ఇలా 9 రోడ్లు ఉన్నాయి. ఏ రోడ్లు ఉంటే మీరు అరుణాచలం వెళతారు. అలాగే భగవంతుని తెలుసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ మార్గంలో అయినా మీరు భగవంతుని పొందుతారు. కానీ ఇది అర్థం చేసుకుని త్రికరణ శుద్ధి ఉండాలి. ఏముండాలి? త్రికరణ శుద్ధి ఉండాలి. కొంతమంది మాట ఒక రకంగా ఉంటుంది, మనస్సు ఒక రకం. మీరు ఏదైతే మనస్సులో ఉందో మాట్లాడరు, ఏదైతే మాట్లాడుతున్నారో చెయ్యండి. దానివల్ల మీరు ఏ మార్గం అనుకున్నా మార్గంలో మీరు సక్సెస్ అవుతారు. కొంతమంది నోటితోడు చెప్తారు, మనస్తుడు అనుకుంటారు, చేతితోడు పనిచేస్తారు. అటువంటి వాళ్ళు ఎవరైనా రామకృష్ణుడి దగ్గరికి వచ్చి మాట్లాడేవారు, వాళ్ళతో ఈయన కూడా గౌరవంగా మాట్లాడేసి తమతో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉన్న గది ఓ బింది నీరు తీసుకొచ్చి కడిగించేసి చూడండి. ఓ బింది నీళ్ళు తెచ్చండి, కడిగేమన్నాడు అట్లా గది. ఇచ్చిన బాబ కాలుష్యం మనకు పట్టుకుంటుంది కదా. ఇప్పుడు ఏదైనా చెడ్డ వాసన వస్తుంది అనుకోండి, ఏంటి వాసన ఎలా వచ్చేస్తుంది అనుకుంటాం కదా మన ఆడు వాసన మనల్ని పట్టుకుంటాయి. ముందు గది కడిగేయండి అని కూడా వాళ్ళు ఉండగా కదా వెళ్ళిపోయాక, ముందు గది కడిగేయండి. పక్కనే గంగానది ఉంది, అందులో నీళ్లు తెప్పించి ఆ గది కడిగించే చూడటం భావ కాలుష్యం లేకుండా. మీకు అర్థం వచ్చిన భావ అంటే వాళ్ళ తలంపులు మంచివి కాదు, నువ్వు మంచి తలంపులు కాదని అంటారు ఎందుకు? ఆ తలంపులతో గది అంతా నింపేసి వెళ్ళిపోయారు, మనం తుడిచేసుకుందాం అని. దాన్ని ఏమంటారు చెప్పండి? భావ కాలుష్యంలో మనస్సు పాడైపోతుంది, నీటి కాలుష్యంలో కలరాలు వస్తే, వాతావరణ కాలుష్యంలో జ్వరాలు దగ్గులు రొంపలు అన్నీ వస్తాయి. అంత ప్రమాదం లేదు, ఆ శరీరాన్ని పాడు చేస్తాయి. ఏది వాతావరణ కాలుష్యం మర్చిపోయిన దోమల వల్ల బోధకాళ్ళు వస్తాయి, దోమల వల్ల బోధకాళ్ళు వస్తాయి, దోమల వల్ల కానీ ఈగల వల్ల వచ్చే రోగాలు కొన్ని ఉన్నాయి. ఈగల వల్ల వచ్చే రోగాలు ఉన్నాయి, దోమల వల్ల వచ్చే రోగాలు ఉన్నాయి, దోమల వల్ల బోధకాళ్ళు వస్తాయి, ఈగల వల్ల వచ్చే కొన్ని రోగాలు ఉన్నాయి. నీళ్ళు పాడైపోయి నీళ్ళు తాగితే కలర్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి, కొన్ని వాతావరణ కాలుష్యం, వాతావరణం బాగు లేని కొన్ని రొంపలు వచ్చేస్తాయి, దగ్గులు వచ్చేస్తాయి, జ్వరాలు వచ్చేస్తాయి. ఇంక ఇదేం కాలుష్యం? భావ కాలుష్యం. దీని ఏమంటారు? భావ కాలుష్యం. అంటే చెడ్డ తలంపులు ఉన్న వాళ్ళతోటి, చెడ్డ భావాలు ఉన్న వాళ్ళతోటి కలిసి తిరుగుతూ ఉంటాం అనుకోండి, ఆ వాతావరణ కాలుష్యం వల్ల మనకు దగ్గు ఎలా వచ్చేస్తుంది, రొంప వచ్చేస్తుంది, నీళ్లు మంచి కాబట్టి కలరం ఎలా వచ్చేస్తాయి. ఈ భావ కాలుష్యం ఉన్న వాళ్ళ ద్వారా మనకి మన బుర్ర కూడా పాడు చేసేస్తారు, అవి మన బుర్ర కూడా పాడు చేసేస్తారు. అప్పుడు ఈ ప్రమాదం లేదు. ఏ ఈ కలరా వస్తే పోనీ శరీరం చచ్చిపోతుంది, ఈ వాత ఈ దోమల వల్ల వచ్చే వాటి వల్ల, ఈ నీటి వల్ల వచ్చే రోగాల వల్ల, వాతావరణంలో వచ్చే రోగాల కంటే ఇది ప్రమాదం. ఏది? భావ కాలుష్యం. నీటి కాలుష్యం కంటే, వాతావరణ కాలుష్యం కంటే భావ కాలుష్యం చాలా ప్రమాదం. అంచేది మీరు చేసే స్నేహాల విషయంలో, మీరు మాట్లాడే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ స్కూల్ యజమాని ఆ మహేంద్రనాథ్ గుప్తుడు అంటాడు, మళ్ళీ మొదటికి వస్తున్నాను. మీ స్కూల్ యజమాని పేరు ఏంటి? విద్యాసాగరుడా? అది విద్యాసాగరుడా? అవిద్యాసాగరుడు? అడు విద్యాసాగరుడా? అయిపోయిన కలకత్తాలో చాలా పేరు. నా ఆడి పేరు ఏంటారు? అది 2 రోజులు ఉంటుంది, తర్వాత పోతున్నాడు. ఈ గౌరవాలు, ఈ పేర్లు, ఈ డబ్బు ఉండటం వల్ల వచ్చే గౌరవాలు, 10 మంది మధ్యలో పొందే గౌరవాలు, అంటే లోకానికి సంబంధించిన గౌరవాలు, మహేంద్రనాథ్, ఈ 3 రోజులు ముచ్చట. మహేంద్రనాథ్, సురేంద్రనాథ్, నరేంద్రనాథ్, ఇది రామకృష్ణుడి శిష్యులు. ఒకడి పేరు మహేంద్రనాథ్, హెడ్మాస్టర్ పేరు. వివేకానంద ఇంటి పక్కన ఒకడు, వాడి పేరు సురేంద్రనాథ్. వివేకానంద పేరు వివేకానంద కాదు, నరేంద్రనాథ్. ఈ ముగ్గురు ఈయన దగ్గరికి ఎక్కువ వస్తూ ఉండడు, కానీ సురేంద్రనాథ్ బాగా మాట్లాడేవాడు రామకృష్ణుడితో. రామకృష్ణుడితో అనేవాడు అంటే నాకేం బాధ లేదండి, నాకు ఎందుకు బాధ లేదంటే నా భారం మీరు తీసేసుకున్నారు, నా భారం మీరు తీసేసుకున్నారు, నాకు బాధ ఏంటనేవాడు. నా భారం అంతా మీరు చేసేసుకున్నప్పుడు నేను మొయ్యడానికి ఏం మిగలటం లేదు నాకు. నాకు తలకాయ పోటు లేదు, సుఖంగా ఉన్నాను. నాకు తలకాయ పోటు రాదు, ఇంకా తలకాయ ఉంది కానీ తలకాయ పోటు రాదు. ఏచే నేను మోసే భారం లేదు, నా భారం అంతా మీరు తీసేసుకున్నారు, నాకు భారం ఉంటున్నాడు. ఈ మాట మహేంద్రనాథ్ కానీ నరేంద్రనాథ్ కానీ అనలేకపోయాడు, సురేంద్రనాథ్ అన్నాడు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పూడు వస్తుంది, నాకు ఇంకా భారం లేదు, నాకు ఇంకా తలకాయ పూడుతో సమస్య ఏం లేదు నాకు. ఏం చేత ఏదైనా భారం మోసినట్టుంటేనే తలకాయ పూట వస్తుంది. నీకు అర్థమవుతుంది. నీకు ఎప్పుడైనా టెన్షన్ ఉన్నప్పుడే తలకాయ పోట వస్తుంది, టెన్షన్ లేనప్పుడు తలకాయ పోట రాదు. అయితే నా భార్య నాకు ఇంక తలకాయ పోట్లేదు, నా భారం అంతా మీరు తీసేసుకున్నారు, మీరు తీసుకున్నట్టు నాకు తెలుస్తాను, నా భారం అంతా మీరు తీసేసుకున్నట్టు నాకు తెలుస్తాను, మీరు తీసుకోవడం కాదు మీరు తీసుకున్నట్టు నాకు తెలుస్తాను. అంటే నాకంటూ భారం లేదు, ఏం చేతలేదు, నా భారం మీరు తీసుకున్నారు కాబట్టి. అప్పుడు రామకృష్ణుడు అనేవాడు అంటుంది, ఎంత బాగా గ్రహించావు సురేంద్రనాథ్, ఏమనోడండి ఎంత చక్కగా గ్రహించావు, ఎంత ఎంత బాగా గ్రహించావు, ఎంత చక్కగా గ్రహించావు. మొట్టమొదటి సురేంద్రనాథ్, సురేంద్రనాథ్ ఇంటికి తీసుకెళ్ళాడండి రామకృష్ణుని. అప్పుడు వరకు వివేకానందుడు ఆయనకి పరిచయం లేదండి ఎవరికి, రామకృష్ణుడికి. ఈ సురేంద్రనాథ్ ఇంటికాడే సురేంద్రనాథ్, నరేంద్రనాథ్ ఇరుగు పొరుగు వాళ్ళను. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఈ భక్తి పాటలు ఇష్టం ఉండవు. అప్పుడు ఈ సురేంద్రనాథుడు అడుగుతాడని రామకృష్ణుడు, ఏమైనా నీకు ఏదైనా పాటలు వస్తే మంచి పాటలు కృష్ణుడి మీద కానీ రాముడి మీద కానీ నీకు ఏదైనా పాటలు వస్తే ఏదైనా మంచి పాట పాడండి అన్నాడు. అప్పుడు సురేంద్రనాథ్ అన్నాడని నాకు పాటలు రావండి, మా పక్కింట్లో ఒక అబ్బాయి ఉన్నాడని బిఏ చదువుతున్నాడు, ఆడు పాటలు బాగా పాడతాను, ఆయన తీసుకొస్తాను, ఆయన తీసుకొచ్చాడు. అప్పటివరకు వివేకానందకి రామకృష్ణుడి పై ఒకరినొకరు చూసుకోలేదు. మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉన్నాడండి, ఆడు బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, ఆడి పాటలు చాలా బాగా పాడతాడని ఆడు మోసుకొస్తాను, ఆడు మోసుకొచ్చాడు. అప్పుడు వరకు ఒకరి మొక్కలు చూసుకోలేదు, లవ్ ఎట్ ఫస్ట్ టైం. అప్పుడు వాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ చివరి వరకు ఉండిపోయింది కదా. అలాగే లవ్ ఎట్ అలాగే శంకరాచార్య వారికి పద్మపాదుడు కాశీలో మణికర్ణిక ఘాట్ ఉందని, కాశీలో ఆ మణికర్ణిక ఘాట్లో స్నానం చేసినప్పుడు ఒకరు చూసుకున్నారు. ఆ ప్రేమ చివరి వరకు ఉండిపోయింది, ఆయన బ్రేక్ అవ్వలేదు, మధ్యలో బ్రేక్ అవ్వలేదు. మణికర్ణిక ఘాట్లో కలిసిన స్నేహం చనిపోయే వరకు అలా ఉండిపోయారు. ఇంకేది వాళ్ళు స్నేహపాత్రులు. ఏంటది వాళ్ళు స్నేహపాత్రులు. ముగిస్తున్నాం. మీకు కొంతమందికి తోట కొర పడుతుంది, కొంతమందికి పడదు, కొంతమందికి ఆకుకూర తింటే జ్వరం వచ్చేసినట్టు ఉంటుంది. అయితే మీరు చూసుకోండి, మీ దేహానికి పనిని బట్టి మీరు ఆహారం ఎలా తీసుకుంటున్నారు, మీ మనసుకి ఏ మార్గం ఉంది, ఏ మార్గం మీకు నచ్చుతుందో అది చూసుకోండి. జ్ఞాన మార్గం అయితే జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే విచారణ, వివేకం. అదేంటది విచారణ, వివేకం. భక్తి మార్గం అంటే ప్రేమ మార్గం. ఏం మార్గం ఇది? భక్తి మార్గం అంటే ఇది ప్రేమ మార్గం. జ్ఞాన మార్గం అంటే విచారణ, వివేకం. ఇది నిత్యం, ఇది అనిత్యం, ఇది సత్యం, అది అసత్యం, ఇది ఎప్పుడు ఉండేది, ఇది మధ్యలో ఊడిపోయేది అని ఆ వివేకంతో, ఆ డిస్క్రిమినేషన్ తోటి ఈ దొంగనాన్ని తీసేసి, ఈ దొంగనాన్ని తప్పించి సత్యమైనదాన్ని పట్టుకోవటం. అది ఈ దొంగనాన్ని, ఇది దొంగనేనం, ఇది అసత్యమైన నేనం, ఇది సత్యమైన నేనం, ఈ అసత్యమైన ఎలా తొలగించుకోవాలి అని విచారణ చేయటం. ఆ వివేకంతో, ఆ సద్గురు ఆ వివేకంతో మీరు విభజన చేయటం జ్ఞాన మార్గం. భక్తి మార్గం ప్రేమ మార్గం. ఈ యోగ మార్గంలో ఎన్నో వస్తాయి, ఇది ప్రాణాయామం, ముక్కులో గాలి తీసుకోవడం, ఎందులో వస్తాయి? యోగ మార్గంలో వస్తాయి. అది అన్నీ యోగ మార్గం అంటే ధ్యాన మార్గంలో వస్తుంది. అన్ని మీకు చాలా మార్గంలోనే భగవంతుని పొందటానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ రామకృష్ణుడు చెప్తాడు మత దురాగులు మనం పెట్టుకోకుండా. మీరు ఏ మతంలో పుట్టారో ఆ మతం విడిచిపెట్టకండి. మీరు ఏ మతంలో అయితే పుట్టారో ఆ మతం విడిచిపెట్టకండి. ఆ మతం ద్వారా మీరు తరించండి. మీ మతాలని తక్కువ, మా మతాలు గొప్ప అని ఎవరంటే ఆ మాటలు నమ్మకండి. అది గర్వం వల్ల అలా వచ్చే మత దురాభిమానం. అది మా మత దురాభిమానం వల్ల అలా చెబుతున్నారు. వాళ్ళు మీరు అనుసరించండి, అనుసరించకండి, వాళ్ళు అనుకరించకండి. మీరు ఏ మతంలో పుట్టారో ఆ మతం తాలూకు సాధనలు చేసి మీరు తరించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అంటే కృష్ణుడి గురించి ఏం చెప్తారంటే, కింద నుంచి పైకి వెళ్ళిన వాడు కాదు, పైనుంచి కిందకు వచ్చాడు. కృష్ణస్తు స్వయం భగవాన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రాజమండ్రిలో గోదావరి నదీ తీరంలో ఒక 7 కోట్ల రూపాయలు పెట్టి కృష్ణ దేవాలయం కట్టారు. మీరు ఎవరైనా రాజమండ్రి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు వెళ్ళి చూసిన ప్రత్యేకంగా వెళ్ళి అక్కర్లేదు. మీరు రాజమండ్రి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఆ కృష్ణుడి దేవాలయాన్ని చూడండి. అంటే ఆ కృష్ణ భక్తుడికి అంతా కృష్ణుడు, వాళ్ళు ఎవరిలో అగౌరపరచరు, అంతా కృష్ణుడు. వెన్నపూస ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి వచ్చింది. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి వచ్చింది. పెరుగు ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి వచ్చింది. మీ తీపి పదార్థాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? పాలలోంచి వచ్చినాయి. అన్ని పాలలోంచి వచ్చినాయి. అలాగే కృష్ణుని పాలు, ఆ పాల్లో కృష్ణుని పాల్లోంచి అందరు దేవతలు వచ్చారు. అందరూ అంటే కృష్ణుడు దేవదేవుడు అని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళే వాళ్ళు నమ్ముతారు. పోనీ వాళ్ళ నమ్మకాన్ని మనం పోగొట్టేందుకు వాళ్ళ నమ్మకం వాళ్ళని బాగు చేస్తుంది. మనం ఆక్షేపించకూడదు. వాళ్ళ నమ్మకం వాళ్ళని బాగు చేస్తుంది. అదే ఇప్పుడు మీకు ముందు చెప్పాను, గోపికులు కృష్ణుడి మీద ఎంత ప్రేమ ఉందో, గోపికులకి కృష్ణుడి మీద ఎంత భక్తి ఉందో, ఆంజనేయ స్వామికి రాముడి మీద ఎంత భక్తి ఉందో, ఆ భక్తి మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడి మీద ఇష్టం ఉంటే దాన్ని నిష్ట అంటారు. ఎక్కడైతే మనకి ఇష్టం ఉందో ఆ ఇష్టాన్ని నిష్ట అంట. ఆ నిష్టకు దొరికితే మీరు తరిస్తారు. ఇష్టం ఉన్న చోట నిష్ట వస్తుంది, నిష్ట ఉన్న చోట ముక్తి వస్తుంది. అప్పుడు మీకు శాంతి కలుగుతుంది. ఓం ఒకసారి రామకృష్ణుడు ఎదురుగుండా ఒక పండితుడు వచ్చి, ఒక సంస్కృత పండితుడు వచ్చి, వాడు సంస్కృతంలో పెద్ద పండితుడు, శబ్ద బ్రహ్మం అంటారు. ఏమంటారు? శబ్ద బ్రహ్మం అన్నపూర్ణ అంటారు. అంటే అన్నపూర్ణని ఎవరిని పిలుస్తున్నాను, అన్నపూర్ణ అనే పేరుతోటి అన్నపూర్ణ పిలుస్తున్నాను. అన్నపూర్ణ నేను అన్నపూర్ణ అనే పేరుతోటి ఎవరిని పిలుస్తాను? అన్నపూర్ణ పిలుస్తున్నాను. అర్థం చేసుకోండి, ఇది బాగా అర్థం చేసుకోండి. అన్నపూర్ణ అంటున్నాను అంటే అన్నపూర్ణ పేరు అన్నపూర్ణ కాదు. మీరు బాగా అర్థం చేసుకోండి, పేరు అన్నపూర్ణ కదా, ఆ పేరుతో ఒక వ్యక్తిని పిలుస్తున్నాను. అలాగే బ్రహ్మముకి ఓంకారం అనే పేరు, దాని శబ్ద బ్రహ్మ. ఈ శబ్దంతో ఈ ఓంకారం ఎవరిని సూచిస్తుంది? బ్రహ్మమును సూచిస్తుంది. ఎవరిని సూచిస్తుంది? బ్రహ్మమును సూచిస్తుంది. ఈ పండితుడు ఏం చేస్తున్నాడు? ఓ నాలుగైదు సార్లు అన్నాడు రామకృష్ణ అమ్మిచ్చాడు, ఆయన మధ్యలో ఆపు చేయలేదు. ఓ అన్నాడు. అయిపోయిందా ఇంకా అంటావా అన్నాడు రామకృష్ణుడు. అయిపోయింది అన్నాడు. ఓ అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు అన్నాడు, ఈ శబ్దము ఎవరినైతే సూచిస్తుందో వాడు ఎవరను తెలుసుకున్నావా? ఈ శబ్దం ఇది ఓంకారం అనేది శబ్దం ఎవరిని సూచిస్తుంది? అన్నపూర్ణ అనే పేరు అన్నపూర్ణ సూచిస్తుంది, కానీ ఆ పేరు అన్నపూర్ణ కాదు. అలాగే ఓంకారం ఏ బ్రహ్మమునైతే సూచిస్తుందో, ఈ ఓంకారమైన అక్షరం ఏ వస్తువునైతే సూచిస్తుందో, ఆ వస్తువును తెలుసుకున్నావా అన్నాడు. నోరు పడిపోయింది, అది తెలిస్తే కదా, అని ఎంగుల మొక్కలు చిలకపోలుకున్నాడు. అది తెలిస్తే కదా తెలిసిందని చెప్పడానికి. మీరు బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. ఓంకారం అది శబ్దం, ఆ శబ్దం ఏ వస్తువునైతే సూచిస్తాందో ఆ వస్తువు నీకు తెలిసిందా అని అడిగాడు. అది తెలిస్తే కదా తెలిసిందని చెప్పడానికి. ఒకవేళ అక్కడ అబద్ధం అది తెలిసిందని చెప్తే ఇంకా ప్రమాదం. అన్నపూర్ణ అన్నపూర్ణ అని అంటం వేరు, అన్నపూర్ణ చూడటం వేరు. ఓము ఓం అని అంటం వేరు, ఓంకారం ఏ వస్తువునైతే ఏ వస్తువునైతే సూచిస్తుందో దాన్ని దర్శించడం వేరు. దానికి ప్రయత్నం చేయి, పొడి పొడి మొక్కలకి లేని పంపేశాడు ఆ పండితుడు. ఈ చురుక పలుకులు కాదు, ఈ ఓంకారం ఈ శబ్దం ఏ వస్తువునైతే సూచిస్తుందో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ఆగిపోకలు అంటే ఓంకారం చేయొద్దని కదా, ఇక్కడ ఆగిపోవద్దా నేను. అన్నపూర్ణ అనే పేరు నేను విన్నంత మాత్రం చేత అన్నపూర్ణ చూసినట్టు కాదు. ఓ వినటి మీరు చూడటం మీరు, ఓ అనుకోటి మీరు దర్శించడం మీరు, హృదయంలో దేవుడు ఉన్నాడని అనుకోవటం వేరు, దేవుడు దర్శించటం వేరు. ఓ శాంతి శాంతి శాంతి. ఈ చెప్పే శాంతిని మనం పొందటానికి మనస్సును బాగు చేసుకోవాలి. మనస్సును మనం బాగు చేసుకోలేకపోతే మన తలకాయని తీసుకెళ్ళి గోడని పెట్టి కొట్టుకుని శాంతి దొరకదు.